ప్రతిష్టకి ముందు ఏం చేస్తారంటే దీక్షా కంకణము అని ఒక కంకణం చేతికి తాడుని పసుపు తాడుని కడతారు పసుపు కొమ్ముతో పాటు మంత్రపూర్వకంగా. ఈ కంకణం చేతికి కట్టుకుంటే ఇంటి పేరిటి వాడు పొరపాటున వెళ్ళిపోతే వీడికి మైలు రాదు, లేకపోతే మధ్యలో ఆగిపోతుంది కదా ప్రతిష్ట. అందుకని ఇంటి పేరిటి వాడికి పురుడు వస్తే ఆ అశౌచం రాదు. జాతాశౌచ మృతాశౌచ భయన్నాస్తి మహీతలే. ఇంట్లో పురుడు వచ్చినా ఈ పని ఆపకూడదు. ఎవరన్నా ఒకవేళ పొరపాటున శరీరం విడిచిపెట్టడం వల్ల బయలు వచ్చినా ఈ కార్యక్రమం ఆపకూడదు. దీక్షా కంకణము ధరించి చేతి గది ఉంచుకున్నంత కాలము ఏ మహిళ లేదు. అయిపోయాక మళ్ళీ అప్పుడు పట్టాలట ఆ మహిళ. అందుకే పెళ్ళిళ్ళకి ముందు ఏం చేస్తారు, మరి ఇంటి ముందు ఒక రాటపాతి దీక్షా కంకణ ధారణ చేయించేవారు. లేకపోతే అస్తమానం ఇంటి పేరిటి వాళ్ళు ఎక్కువైపోయి హఠాత్తుగా వాడు ఎవడన్నా వెళ్ళిపోతే ఈ పెళ్లి కూతురికి ఇంత కష్టపడి ఇన్ని ఏర్పాట్లు చేసుకుని రేపో మాపో పెళ్ళనగా వైరు వస్తే ఇది ఆగిపోతే మళ్ళీ ముహూర్తం వస్తుందో లేదో తెలియదు. పెళ్లి కూతురి మనస్సు ఎలా మారుతుందో తెలియదు, పెళ్లి కొడుకు మనస్సు ఎలా మారుతుందో తెలియదు. డబ్బు ఖర్చు శుభలేఖల ఖర్చు వాడి కాదు కదా. అందుకని దీక్షా కంకణ ధారణ చెయ్యండి అన్నారు. ఏ కార్యక్రమానికైనా యజ్ఞానికి ప్రతిష్టలకి భాగవతాది సప్తాహాల కార్యక్రమాలకి కంకణ ధారణ చేస్తే ఇంకా దోషం ఉండదు. నేను నువ్వు దీక్షా కంకణ ధారణ చేశాం రాదు గారి యజ్ఞానికి, కాబట్టి మనకు మైలు రాదు. కానీ చంపింది తండ్రిని, తండ్రిని చంపిన పాపం పోకపోతే పూర్ణాహుతి చేయకూడదు నేను, అది మహాపాపం. నేను బాగా మంత్రాలు చదువుకున్నవాడిని, పూర్ణాహుతి నేనే చేయించగలను. నువ్వు యజ్ఞం చేయించగలవు కానీ పూర్ణాహుతి చేయించలేవు, కాబట్టి నా వదులుగా నువ్వు అడవికి వెళ్ళి తపస్సు చేసి నాన్నగారిని చంపిన పాపాన్ని తొలగించు, పితృహత్యా పాపం తొలగడానికి నువ్వు తపస్సు చెయ్యి. నీ బదులు నా బదులు కంకణ ధారణ చేసిన నేను వెళ్ళి రాజుగారి చేత యజ్ఞం చేయించి పూర్ణాహుతి చేస్తాను. ఒకడు పాపం ఇంకోటి తొలగించవచ్చు, అది తొలగిస్తున్నారు కాబట్టి ఇక్కడ లోపల అర్చకులు, లేకపోతే సరదా కోసమా రోజు గుళ్ళోకి వచ్చి ఎందుకు వస్తున్నారు మీరు? ఏదైనా అష్టోత్తర శతనామ పూజ ఒక అభిషేకమో లేకపోతే ఇంకో పుష్ప పూజ ఇంకోటో చేస్తే ఈ దోషాలు పోతాయి. రోజు తీర్థం దేనికి ఇస్తున్నారు? తీర్థం దగ్గర ఒక మంత్రం ఉంది, ఊరికే నీళ్లు కదది, అకాల మృత్యుహరణం ముందు సాలగ్రామ శిలావారి పాప హారీ విశేషత ఆజన్మ కృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే. తీర్థం ఇచ్చేటప్పుడు ఆ తీర్థం పాత్రలో ఒక సాలగ్రామం అని ఒక రాయి ఉంటుంది, అది వెయ్యాలి. ఇది సాలగ్రామ శిలావారి అంటే సాలగ్రామ శిల పెట్టబడిన నీరు, పాపహారి విశేషత విశేషముగా పాపములను తొలగించున్నది, సకల పాపాలను తొలగించేది ఈ నీరు. నీ చేతిలో పోస్తున్నది ఒట్టి నీళ్లు కావు. కాలిఫోర్నియాలో ఉన్న నీళ్లలో ఇంత పటీబల్లమో లేకపోతే తులసీదళమో వేసి మీకు వేస్తున్నటువంటి పచ్చకర్పూరపు నీళ్లు అనుకుంటావేమో, సాలగ్రామ శిలా జలం ఇది పాపాలను తొలగిస్తుంది. ఎందుకంటే దేవుడి దగ్గర పెట్టాం కనుక. పైగా ఇంకేముంటున్నాడు, ఆ జన్మ కృత పాపాన, పైగా ఇవాళ చేసిన పుణ్య పాపం కాదట, ఆ జన్మ కృతము అంటే పుట్టినప్పటి నుంచి చేసిన పాపం. సంస్కృతంలో ఆ అనే అక్షరం ముందు చేరితే ఫ్రమ్ టు అని ఇంగ్లీష్లో ఎలా వాడుతున్నామో అలా వాడుతున్నాం అనమాట. ఆ సేతు హిమాచలము అంటే ఫ్రమ్ సేతు టు హిమాచల్ అని అర్థం. ఆ జన్మ కృతము అంటే జన్మ నుండి పుట్టినప్పటి నుండి చేస్తున్న పాపము. ఆ చంద్ర తారార్కం అంటే అదే చంద్రుడు నక్షత్రములు సూర్యుడు ఉన్నప్పటి నుండి వెళ్ళిపోయేదాకా అని అర్థం అనమాట. ఇక్కడ నుండి వరకు అనడానికి అది వాడతాం. అందుకని ఇది అనమాట ఆ సేతు హిమాచలము, సేతు నుండి హిమాచలము వరకు. ఈ ఒక్క ఆ అనేది ఎంత అర్థం ఇస్తుంది. అందువల్ల ఆ జన్మ కృత పాపాన పుట్టినప్పటి నుండి ఈనాటి వరకు నీవు చేసిన సకల పాపములు ఈ తీర్థముల వల్ల పోతున్నాయి. మళ్ళీ ఇంటికి వెళ్ళాక కొత్త పాపం చేసుకోవచ్చు, రేపు మళ్ళీ వచ్చి తీర్థం తీసుకోవచ్చు. ఈ పాపం ఎప్పటికప్పుడు పోగొట్టుకోవడానికి ఇంత తేలిక మార్గం చెప్పారు. ప్రాయశ్చిత్తం దినే దినే, అందుకు చెబుతున్నాను అనమాట, దినే దినే ప్రాయశ్చిత్తం, ప్రతిరోజు ప్రాయశ్చిత్తం. ఇవాళ తీర్థం తీసేసుకున్నాం, మళ్ళీ ఇప్పట్లో రావండి, ఎండగా ఉంది వీకెండ్ దాకా రావండి అని ఇంట్లో కూర్చుంటే కాదు, దినే దినే ప్రతిదినము తీర్థం తీసుకోవలసింది. మళ్ళీ రోజు గుళ్ళోకి రాలేని వాడి పరిస్థితి ఏమిటి? ఇవాళ మానవుల పరిస్థితి అలా ఉంది, పొద్దుటి లేస్తే సాయంత్రం దాకా ఎప్పుడు వస్తాడో తెలియదు, నీరసం వీరరసం పోయింది, దాంతో ఇబ్బందిగా ఉంది, కనుక ఇంట్లో కూడా కాస్త పూజ చెయ్యి, కనీసం ఇంట్లో ఒక సాలగ్రామ శరణ అందులో వెయ్యి, ఆ తీర్థం తీసుకో, అది కూడా కొంతవరకు తీర్థజలమే. అందుకని దినే దినే ప్రాయశ్చిత్తం, ప్రతి దినము ఎవ్రీడే నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే. అకాల మృత్యుహరణం, ఈ తీర్థం వల్ల ఇంకా లాభం ఏమిటి, అకాల మృత్యువును హరిస్తుంది. అకాల మృత్యు అంటే ఏమిటో తెలుసిన, ఒక వ్యక్తికి పుట్టినప్పుడు బ్రహ్మగారు ఇక్కడ రాస్తాడు నీకు ఆయుర్దాయం ఎంత ఉంది అని, 80 రాశాడు, కానీ 80 బతుకుతామని నమ్మకం లేదు. ఎందుకు లేదంటే మనం చేసే పాపాల వల్ల ఆయువు తగ్గిపోతూ ఉంటుంది రోజు రోజుకి కూడా. దుర్యోధనుడికి 128 ఆయువు రాశాడు బ్రహ్మ, కానీ 60 చచ్చిపోయాడు వాడు, ఇంకా 68 ఆయువు ఉండగా చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడో చెప్పారు భాగవతంలో, పాంచాలి కబరి వికర్షణ మహాపాపక్షత ఆయుష్కులం చెంచద్గర్వుల ధాత్తరాష్ట్రుల అని చంపించి గోవిందుడిప్పించను రాజ్యము ధర్మసూరునకు. ద్రౌపదీదేవి జుట్టు ముడిపుచ్చుకుని దుశ్శాసనుడి ద్వారా సభలోకి ఈడ్పించాడు. అలా ఈడ్పించడంతో వాడి ఆయువులో 68 పోయింది, ఇంకా 68 బతకలిసినాడు, ముందు పోయాడు. ఇది అనమాట అకాల మృత్యు అంటే. ఎన్ని పాపాలు చేస్తున్నావు మనకేం తెలుసు, అన్నీ మంచి చేస్తున్నావు అనుకుంటున్నావు, మనకి తెలియకుండా అయిపోతుంది. ఒంటి చేత్తో ఎవరికైనా దండం పెడితే కొంత ఆయువు తగ్గుతుంది. ఈ భుజాల నొప్పులు మోకాళ్ళ నొప్పులు కూర్చుంటే కింద కూర్చోలేకపోతున్నావు అని అంటున్నది ఏమిటో తెలిసిన మీకు, ఇంటికి వచ్చిన అతిథిని నమస్కరించి పూజించకపోతే దానివల్ల ఈ మోకాళ్ళ నొప్పులు వస్తాయని చెప్పారు. మీరు చూడండి ప్రాక్టికల్గా, గురువులు ఇంటికి రాగానే పాద పూజ చేసేవాళ్ళకి గౌరవించేవాళ్ళకి మోకాళ్ళ నొప్పులు గ్యారంటీగా దక్కుతాయి. ఇది నేను కొన్ని లక్షల మంది శిష్యుల్ని పరీక్షించి చెబుతున్నమాట. అతిథిర్యత్ర భగ్నాసో గృహాత్ ప్రతినివర్తతే సదత్వా దుష్కృతం తస్మై పుణ్యమాదాయ గచ్చతి అని మార్కండేయ పురాణంలో దత్తాత్రేయ చరిత్రలో చెప్పారు. ఇంటికి పండితుడు రాగానే అతిథి రాగానే వాడిని పిలిచి గౌరవించు, మంచినీళ్ళు ఇయ్యి ఏదో ఒకటి ఇయ్యి, లేదా కనీసం ఒక నమస్కారం చేసి కూర్చోమను. అలా గౌరవించకపోతే సదత్వ దుష్కృతం తస్మై, వాడు అప్పటి వరకు చేసిన పాపం నీకు ఇచ్చేస్తున్నాడు, పుణ్యమాదాయి గచ్చింది, నీ పుణ్యం పట్టుకుపోతున్నాడు, నీ పుణ్యం వాడితో వెళ్ళింది, వాడి పాపం నీకు వచ్చింది. ఆ పాపం అమ్మోయ్ బావోయ్ అంటే ఈ మోకాళ్ళ రూపంలో మనల్ని కట్టుకుంది. మోకాళ్ళు మోచేతులు కీళ్ళు కళ్ళు అసలు ఎలా తిప్పలేరు కొంతమంది, నడుము పీకుతుంది కొంతమందికి, ఇవన్నీ అలా వచ్చినవి. ఈ పాపములన్నీ కూడా ఈ తీర్థం వల్ల తొలగుతాయి. కనుక అకాల మృత్యుహరణం సర్వ వ్యాధి నివారణం రెండోది. అకాలంలో నీకు మృత్యు వస్తుంది పాపాల వల్ల, ఆయువు ఉండగానే చచ్చిపోతున్నావు, అది తొలగుతోంది, ఆ పాపం పోయి నీ ఆయువు తిరిగి వస్తోంది. సర్వం వ్యాధి నివారణం, సకల రోగాలు తొలగిస్తుంది, ఇది మానసిక రోగాలు శారీరక రోగాలు ఈ రెండింటినీ తొలగిస్తుంది. సమస్త పాపక్షయకరం, సర్వ పాపక్షయకరం, అన్ని పాపాలను క్షయం చేస్తుంది. అందుకని ఇదిగో ఈ పర్వాలా దేవుడు ఇక్కడ వెంకటేశ్వరుడు అంటే వెంకటేశ్వర పాదోదకం పావనం అని ఇస్తున్నాం మనం, శివుడిదైతే శివపాదోదకం పావనం శుభం. అలా ఆ దేవతల పేరు చెప్పి ఆ పాదోదకం తాగడం దానికి కొంత ప్రాయశ్చిత్తం. ఇలా ప్రతి పాపానికి ఒక ప్రాయశ్చిత్తం ఉన్నది. మన వదులు మరొకటి చేస్తాడు వరణ పుచ్చుకుని అంటారు దాన్ని. అందువల్ల అన్నగారు తమ్ముణ్ణి నా గోత్రం నా నక్షత్రం పేరు తీసుకుని నాన్నను చంపిన పాపం నువ్వు ప్రాయశ్చిత్తం చెయ్యి తపస్సు ద్వారా, నేను వెళ్ళి యజ్ఞం చేయిస్తానని కానీ సంతోషంగా తమ్ముడు ఒప్పుకొని అలాగే అన్నయ్య వెళ్ళిరా అన్నాడు. అన్నగారు యజ్ఞానికి పోయాడు, తమ్ముడేమో హాయిగా తపస్సుకు పోయాడు. తపస్సు చేసి ఇక పూర్ణాహుతి సమయానికి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఇక వీడు తిన్నగా ఉండొచ్చుగా అన్నగారు, ఈ తమ్ముడు వచ్చి అందరు ఎదురుగుండా అన్నయ్య నువ్వు నాన్నను చంపావు, ఆ నాన్నను చంపిన పాపానికి ప్రాయశ్చిత్తం చేశారని చెప్పేస్తాడేమో, చెప్పేస్తే నా పరువు పోతుంది, తండ్రిని చంపొచ్చి పూర్ణాహుతి చేసేవరా దుర్మార్గుడా అని పొరపాటున రాజుగారు అంటే రాజుగారి దగ్గర నాకు ఎంత ఇబ్బంది వస్తుంది, ఉద్యోగం పోతుంది అనుకుని ఈ తమ్ముడిని ఇక్కడి నుంచి గెంటేయాలనుకున్నాడు. కర్మయోగం, ఆ వస్తున్న మా తండ్రిని మా తమ్ముడిని యజ్ఞం దగ్గరికి రానివ్వకుండా మహారాజా మెడబట్టు గెంటేయండి అన్నాడు. ఏమన్నాడు రాజు, ఏం చెప్పమంటారండి, తమ్ముడి గురించి ఏం చెప్పినా తప్పే, అయినా చెప్పవలసి వస్తుంది, మా నాన్నగారు బయటికి వెళితే కర్రతో కొట్టి చెప్పేశాడండి, కాబట్టి వాడు యజ్ఞవాటికి రావడానికి అనర్హుడు అన్నట్లు వీడు చేసిన పని వాడి మీద గిట్టేశాడు. అలాంటి వాళ్ళు అప్పుడు ఉంటారు ఇప్పుడు ఉంటారు. రాజుగారు ఏం చేశారు, వెంటనే భటులను పిలిచి, ఈ అన్నగారి తమ్ముడు వస్తున్నాడు, వాడి యజ్ఞవాటికి రానివ్వకుండా రాజదర్శనానికి వీల్లేదని చెప్పి మెడబట్టు గెంటేయండి అన్నాడు. దాంతో రాజభటులు వాడిని గెంటేశారు. ఎందుకు నన్ను గెంటేస్తున్నారన్నాడు ఆయన. ఎందుకేమిటి, నువ్వు బ్రహ్మహత్యా పాపం చేసావట, పితృహత్యా పాపం చేసావట. ఇది కూడా ఏదైనా హత్యా పాపం చేసిందే ఏమిటి, వాసుదేవ హరివాసుదేవ గట్టి చెప్పండి అందరు. వాసుదేవ, ఇలా నువ్వు పితృహత్య చేసావు కనుక నువ్వు లోపలికి రావడానికి వీల్లేదన్నారు భటులు. దీంతో ఈయన కంగారు పడి, నేనెక్కడ చేశానంటే చేసింది మా అన్నయ్య, వాడికి ప్రాయశ్చిత్తం నేను చేశానన్నా వీడు వాటి ఎవరు కలలేదు. ఎందుకంటే అప్పటిదాకా వీడున్నాడు కనుక, ఒక చోట ఒకడు పాతుకు పోయాక వాడి మాట వింటారు తప్ప ఇంకోటి మాట వినరు. దాంతో వీడిని మెడపడ్డు గెంటేస్తూ దుఃఖిస్తూ అడవిలోకి వచ్చి, నేను నిరంతరం గురువుని భక్తి శ్రద్ధలతో, వాడు గురువుగారు వాడు నాన్నగారి, గురువుని భక్తి శ్రద్ధలతో సేవించిన వాడైతే, గురువే సర్వం అనుకుంటే, గురువు గారి ఆజ్ఞని శిరస్సు మీద పెట్టుకున్నట్టయితే, అంటే తలదాల్చడం, అంత భక్తితో గురువు గారి ఆజ్ఞని నేను పాటించినట్టయితే నాకు ఈ పితృహత్యా పాపంలో ఎలాగో పితృహత్య నేను చేయలేదు, ఈ అపనింద కూడా నాకు రాకుండా ఉండుగాక అన్నాడు. వెంటనే దేవతలంతా ప్రత్యక్షమై, నీకు పొరపాట్లు వచ్చిందయ్య అపనింద, నిజానికి ఇది నువ్వు చేయలేదు, ఇప్పుడే మేము వెళ్ళి యజ్ఞవాటికకి వెళ్ళి రాజుగారికి చెబుతాం అని యజ్ఞవాటికలో యజ్ఞకుండంలో దేవతలంతా ప్రత్యక్షమై, నిజానికి పితృహత్య చేసింది అన్నగారే, ప్రాయశ్చిత్తం తమ్ముడు చేశాడు అని జరిగిందంతా చెప్పారు. చెప్పగానే రాజుగారు తెల్లబోయాడు. అన్నగారిని శిక్షిస్తానంటే అప్పుడు తమ్ముడు ఆ యజ్ఞవాటికి వచ్చి, వద్దండి, ఏదో దురదృష్టవశాత్తు కాలప్రభావం వల్ల మా అన్నయ్య ఇలా అన్నాడు, కానీ మా అన్నయ్య నిజానికి చెడ్డవాడు కాదు. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క గొప్ప వ్యక్తి కూడా కాలప్రభావం వల్ల కీర్తి కోసమో ధనం కోసమో ఇంకో దానికోసమో ఏదో ఒక స్వార్థం కోసం ఇలాంటి పాపాలు చేస్తూ ఉంటారు, క్షమించండి అన్నాడు. రాజుగారు మెచ్చుకున్నాడు. ఆ మెచ్చుకున్న తరువాత దేవతలంతా, నీ అన్నగారిని క్షమించి అసలు సన్మానం అతనికే చెయ్యమన్నావు, ఇది నీ మంచి బుద్ధి, ఈ బుద్ధిని మెచ్చుకున్నావు, నువ్వు ఏం అడిగితే అది ఇస్తావు, ఏం వరం కావాలి అని అడిగారు. అడిగిన వరం తప్పకుండా ఇస్తారా అన్నాడు ఈయన. ఇస్తానన్నాడు దేవతలు ఇంద్రాదులంతా. అయితే చచ్చిపోయిన మా నాన్నని, చచ్చిపోయిన రైభ్యుణ్ణి, ఆ రైభ్యుడి కొడుకు యవక్రీతుణ్ణి, ముగ్గురిని బతికించండి అన్నాడు ఆయన. దేవతలు వరం కోరుకోమని, కానీ అసలు ఎంత గొప్ప వాళ్ళు అండి, ఎలాంటి వాళ్ళు ఉన్నారు మన దేశంలో. దేవతలు తథాస్తు అన్నారు. దాంతో భరద్వాజుడు బతికాడు, రైఫ్యుడు బతికాడు, యవక్రీతుడు బతికాడు. ఇక్కడ కొసమెరుపు అదే అసలు ఈ కథలో. ఇది దేవీ భాగవతంలో ఉన్న అద్భుతమైన కథ. ఇప్పుడు యవక్రీతుడు ఇంద్రుడికి చేతులు జోడించి నమస్కరించి, ఈ భరద్వాజుడు చదివిన మంత్రము, నేను చదివిన మంత్రము అదే మంత్రం. భరద్వాజుడి కొడుకులు నేర్చుకున్న విద్య నా విద్య ఒకటే, కానీ ఏ శక్తితో భరద్వాజుడు నన్ను చంపగలిగాడు, ఒక రాక్షసుని సృష్టించి శూలంతో నన్ను పొడిచి చంపించగలిగే శక్తి ఈ భరద్వాజుడికి ఎక్కడి నుంచి వచ్చింది, అదే విద్య ఉన్న నేను ఎందుకు ఎదిరించలేకపోయాను అన్నాడు. అప్పుడు చెప్పారు ఇంద్రాది దేవతలు, నీకు మొదటి నుంచి చెప్పినా ఇప్పటికీ అర్థం కాల, గురువుని భక్తితో పట్టుకున్న వాడికి ఉన్న శక్తి గురువుని పట్టుకోని వాడికి ఉండదు. నీకు వెళ్ళు గురుపాదాలు ఆశ్రయించరా, విద్య నేర్చుకో, తొందరగా వచ్చేలా చేస్తామని చెబితే వినలేదు. అడ్డదారిలో వేరే మంత్రబలం ద్వారా విద్య సంపాదించావు, అందుకే నీ శక్తి వాళ్ళ శక్తి ముందు దిగదుడు అయిపోయింది. ఎప్పటికైనా ఈ సృష్టిలో గురువుని ఆశ్రయించిన వాడికే శక్తి ఉంటుంది. గురువు కంటే గొప్ప శక్తి ఈ చరాచర జగత్తులో మరెవ్వరికీ లేదు. సమస్త దేవతలు ఆగ్రహిస్తే, ఇష్ట దేవుడు ఆగ్రహిస్తే కూడా
గురువును ఆశ్రయించిన వాడు బాగుపడతాడు, గురువు గారు తలుచుకుంటే వాళ్ళ నుంచి రక్షిస్తాడు, కానీ గురువు ఆగ్రహిస్తే ఏ దేవుడు రక్షించడు అన్నాడు.
వాసుదేవ ఇప్పుడు బాగానే ఉందా? ఇది కూడా యవక్రీతుడు అనమాట. ఇందాక దాకా ఇప్పుడు కాస్త భరద్వాజ పుత్రుడు అయింది అనమాట. మరొక్కసారి వాసుదేవ హరి వాసుదేవ. అసలు శాస్త్రానికి ఒక నియమం ఉంది, పురాణం మధ్యలో అప్పుడప్పుడు ఒక్కొక్కసారి నామస్మరణ జరగాలి అని. కలవు సంకీర్తనాత్ ముక్తి అని ఒక 4 రోజులుగా మనం దాన్ని పట్టించుకోలేదు కదా, అందుకని భగవంతుడు ఈ గురువారం ఉన్నాడు 5వ రోజున అది కూడా చెయ్యి అన్నాడు. మధ్య మధ్యలో తెలుసో తెలియకో గోవిందాది నామస్మరణ చెయ్యాలి అని శాస్త్రం అనమాట. అందువల్ల మొత్తం మీద గురువును ఆశ్రయించిన వానికి ఉన్న శక్తి, ఆశ్రయించని వానికి ఉన్న శక్తికి ఎంత తేడా ఉన్నది. మనకి దేవీ భాగవతం, భాగవతం, మార్కండేయ పురాణం, స్కాంద పురాణాలు కాశీఖండంలో ప్రత్యేకంగా ఏమన్నారో తెలుసా? శివుడు ఆగ్రహిస్తే శివే రుష్టే, శివుడు ఎవడ మీదన్నా కోపగించి చంపేయాలి అని వచ్చాడు అనుకుందాం. సోలం పుచ్చుకుని పొడి చంపేస్తానని వచ్చాడు. అప్పుడు ఎవరు రక్షిస్తారు అంటే గురువు ఉన్నట్ట. కానీ గురవు రుష్టే నచ శివ, శివుడు ఆగ్రహిస్తే రక్షించడానికి గురువు ఉన్నాడు, కానీ గురువు ఆగ్రహిస్తే శివుడు కూడా వాడిని రక్షించలేడు. కాబట్టి అన్నిటికంటే ఉత్తమ పదవి గురు పదవి. గొప్ప పురాణాల్లో 18 పురాణాల్లో ఏ పురాణానికి ఆ పురాణమే ఒక గొప్ప పురాణం. ఈ పురాణములన్నీ నిత్యం చదవడానికి, నిత్యం వినడం కోసమే వ్యాసుడు రాశాడు. అయినా మానవులకి కొన్ని పిచ్చలుండి గరుడ పురాణం అనే పేరు చెబితే భయపడిపోతారు ఇప్పటికి కూడా కొంతమంది. ఎవడన్నా వెళ్ళిపోయినప్పుడు మాత్రమే గరుడ పురాణం వింటారు. భగవద్గీత అంటే శ్మశానంలో చచ్చిపోయినప్పుడు వీడానికి ఇది వాడుతున్నారు. అది నిత్యం చదవలసిన గ్రంథాలవి. అయినా అమాయకత్వం వల్ల అప్పుడు మాత్రమే చేస్తున్నారు. ఇప్పటికీ ధర్మ సందేహంలో నా ప్రాణం తీసేవాడు చాలామంది. నవగ్రహాలకి ప్రదక్షిణ చేసిన వెంటనే కాడు కడుక్కోవాలట, కడుక్కోపోతే వాడు నెత్తి మీద కొడతాడు సరి అని అడుగుతూనే ఉంటారు. ఎక్కడ చెప్పాడు? శాస్త్రము జనాచారము అని రెండున్నాయి. మనకి ప్రామాణికాలు ఏంటంటే శాస్త్రీయము జనాచారం. శాస్త్రములు అంటే వేదములు, ఉపనిషత్తులు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు, ఉప పురాణాలు, సంహితలు, వీటిని శాస్త్రాలు అంటారు. వీటిల్లో మానవుడు ఇలా నడుచుకోవాలి అని చెప్పారు. అలా నడుచుకోమని చెప్పిన వాటిని మాత్రమే మనం శాస్త్రములు అన్నాం, ప్రామాణికం అన్నాం. వాటిల్లో చెప్పని వాటిని పుచ్చుకోకూడదు. ఇంకా కొన్ని ఉన్నాయి జనాచారములు అంటారు వీటిని. ఒకడెవడో ఏదో చేశాడు, రెండోవాడు అది చేసేవాడు. జనాచారం ఎంత విచిత్రంగా ఉంటుందంటే గతాను గతికో లోక అని ఒక ఆయన బాగా అన్నదానం చేసేవాడు. ఈ అన్నదానానికి ఎక్కడెక్కడి నుంచో జనం వచ్చేవారు, తినేవారు శుభ్రంగా. పూర్వకాలంలో ఇళ్లలో అన్నదానం బాగా చేసేవారు మహాత్ములు. ఈ పెద్ద ఆయన అన్నదానం చేస్తూ ఉండగా ఓ పిల్లి వచ్చి మధ్యలో హఠాత్తుగా ఈ విస్తరాకుల మధ్యలో అన్నాల మధ్యలో దూరి పాడు చేసేది. అన్నం తింటుంటే పిల్లి వచ్చిందంటే కంపు కంపు కదా. పైగా పండితులు అలా పిల్లి వస్తే అన్నం తినరు. దాంతో అన్నదానం చేసే ముందు ఈయనకి విసుగొచ్చి పిల్లి ఎక్కడున్నా వెతికి పట్టుకుని దాన్ని స్తంభానికి కట్టి అప్పుడు అన్నదానం చేసేవాడు. వాళ్ళ అబ్బాయి చూశాడు దీన్ని. ఓహో, అన్నదానం చేసే ముందు పిల్లిని స్తంభానికి కట్టవలను అనుకున్నాడు. వాడికి విషయం తెలియక ఏదో అన్నం తింటూ ఉంటే పిల్లి కంపు చేస్తోందని వాళ్ళ నాన్నగారు పిల్లిని కట్టాడు. కానీ కుర్రాడు కదా, ఇలాంటి కుర్రాడికి ఏం తెలుసు? వాడు చిన్నప్పుడు చూసి అన్నదానం చేసే ముందు పిల్లిని కట్టాలనుకుని వీళ్ళ నాన్నగారు చచ్చిపోయాక అన్నదానం వీడి మీద పడింది. ఇంట్లో పిల్లి లేకపోతే 10 రూపాయలు ఇచ్చి కొని పిల్లిని ఇంటికి తీసుకొచ్చి స్తంభానికి కట్టి ఆ తర్వాత అన్నదానం చేయడం మొదలుపెట్టాడు. ఇక అక్కడ నుంచి ఎక్కడైనా అందరూ ఏమనుకున్నారంటే పిల్లిని స్తంభమునకు కట్టకుండా అన్నదానం చేయకూడదు అనుకున్నారు. అది ఎక్కడుందో తెలియదు వాడికి. ఈ వంశంలో ఇలా 3-4 తరాలు అయ్యాక 5వ తరం వాడికి పిసిరి కొట్టుదనం. వాడికి అన్నదానం అంటే ఇష్టం లేదు. వాడేం చేశాడు, వాడి హయాన్ రాగానే, అయ్యా మీ అందరికీ తెలుసు స్తంభానికి పిల్లిని కట్టకుండా అన్నదానం చేయకూడదు, ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం, అది సంప్రదాయం, అది శాస్త్రం. కానీ నాకు జ్యోతిష్కుడు పిల్లిని కట్టకూడదు స్తంభానికి, పిల్లిని కడితే నీ జాతకం ప్రకారం నీ ఆస్తి పోతుందని చెప్పాడు వీడు దొంగ అన్నమాట, వీడు అలా కావాలని. అందువల్ల పిల్లిని ముట్టుకుని స్తంభానికి నేను కట్టకూడదు, కట్టకుండా అన్నం పెట్టకూడదు, కాబట్టి ఈ రోజు నుంచి అన్నదానం ఆపేశాం అన్నట్లు. ఇలా ఉంటాయి జనాచారాలు అంటే. దీన్ని గతానుగతిక లోక అంటారు. అంటే ఒకడేదో ఏదో చేశాడు, ఏ రెండో వాడు చేస్తాడు, వాడు ఎందుకు చేశాడు వీడికి తెలియదు. రెండు చేతులు లేక పాప ఒక్క చెయ్యి ఉన్నవాడు దేవుడి దగ్గరకు వచ్చి దండం పెట్టడానికి వీలక అన్నట్ట. ఇక అక్కడ దండం ముద్దులు పెట్టడమే. దేవుడికి మీరు చూడండి, రెండు చేతులు జోడించి దండం పెట్టడంలో ముద్దులు వచ్చిన ఎన్ని ముద్దులు ఆయనకి లేనిపోయి కూడా. ఈ పసిఫిక్ మహాసముద్ర తీరంలో లాంగ్ బీచ్ లో చూశాను ఒకసారి, చుప్పు చుప్పు చుప్పే, ఈ చుప్పు చుప్పు చప్పుళ్లతో విసిగిపోయాను అనమాట. సాయంత్రం అయినా పగలైనా బీచ్ లో కూర్చుని ముద్దులు పెట్టుకున్నసేపు పెట్టుకుంటారు, తెల్లారేక మళ్ళీ విడాకు విడాకు విడాకు, ఎప్పుడు ఎందుకు విడిపోతారో ఎందుకు ముద్దులు పెడతారో తెలియదు మాయదారు కూడా. అలాగా దేవుడికి కూడా ఇలా రోడ్డు మీద పెడుతూ బస్సుల్లో పెడుతూ ఇలా అంటాం, ఫ్లయింగ్ కిస్ ఉంటుంది ఆయనకి, మరి ఎలా వచ్చిందో తెలియదు. ఇవన్నమాట జనాచారాలు. ఈ జనాచారములు రాను రాను శాస్త్రాలను తొక్కేసేయి. తొక్కి ఎంత పెంచంటే శివలింగం ఇంట్లో ఉండకూడదు అంటాడు ఒకడు. ఎక్కడ చెప్పాడు శివలింగం ఇంట్లో ఉండకూడదని? ఒక్కసారి మీరు ఏదైనా ఫలానా శాస్త్రములో శివలింగం ఆడవాళ్ళు ఇంట్లో పెట్టుకోకూడదు ముట్టుకోకూడదు అని చెబితే ఈ రోజు నుంచి నేను పురాణాలు మానేస్తాను గ్యారంటీగా. మీరు ఎవరినైనా పిలిచి చూపించమన్నాడు ఒక శ్లోకం. కానీ ఆడవాళ్ళు శివలింగం ముట్టుకోవచ్చనే శ్లోకం నేను చూపిస్తున్నాను. ధర్మ సందేహాల్లో కూడా చాలాసార్లు చెప్పాను మీకు. అది శివపురాణంలో విజ్ఞేశ్వర సంహితలో నందీశ్వరుడు చెప్పాడు, కిం బహూక్తేన మునయః స్త్రీణామపి తథాన్యతః అధికారోస్తి సర్వేషాం శివలింగార్చనే ద్విజాః. మునులారా ఎందుకు ఇన్ని మాటలు? స్త్రీణాం అపి అంటే ఆడువారికి కూడా అధికారోస్తి సర్వేషాం అందరికీ అధికారం ఉన్నది, ఎందులో శివలింగార్చనే ద్విజాః. శివలింగాన్ని పూజించడంలో ప్రతి ఒక్కడికి అధికారం ఉంది, నీ ఇంట్లో పెట్టుకుని పూజించు. విధవలకైతే బాణలింగం మంచిది, భర్త లేడు కనుక ఇదైతే తొందరగా మోక్షం ఇస్తుంది, కొన్ని కోరికలు తగ్గిస్తుంది. మట్టితో లింగాన్ని తయారు చేసి పూజిస్తే అనుకున్న ఉద్యోగం వస్తుంది. బంగారపు లింగాన్ని పూజిస్తే కోట్ల కొలది సంపదలు వస్తాయి. ఇలా ఒక్కొక్క మార్గం చెప్పారు. కాకపోతే కానీ అందరూ మీ ఇంట్లో పెట్టుకుని శివలింగం పూజించండి. అందుకే శివలింగాన్ని అందరూ అభిషేకం చేసుకోవచ్చు. ధ్వజస్తంభ ప్రతిష్ట ఎంత ప్రతిష్ట ఉన్న లోపల కంటే ఎవడ పెడితే ఎవడ పెడకూడదు. కానీ నువ్వు నీ ఇంట్లో శివలింగాన్ని పెట్టేందుకు పూజించకూడదు. వెంకటేశ్వరుడికి పూజ అంటే కేవలం వైష్ణవులే చెయ్యాలనేది ఎక్కడా లేదు. అందరికీ ఆయన దేవతే. ఒక్కొక్క సంప్రదాయంతో ఒక్కొక్క పూజ చేస్తున్నావు. కొందరు చక్కగా వైఖానసం, కొందరు పాంచరాత్రం, ఇలా సిద్ధాంతం ప్రకారం. స్వార్థుడు పూజించకూడదంటే ఈ జగత్తంతా వ్యర్థమైపోతుంది అనమాట. కాబట్టి అజ్ఞానంతో లేని భయాలు పెట్టుకుంటున్నావు ఇవాళ. అలాగే నవగ్రహాలకి ప్రదక్షిణ చేసి కాళ్ళు కడుక్కోకుండా డైరెక్ట్గా ఇంటికి వెడితే వెంటనే నవగ్రహ దోషం పోతుంది. ఒక్క నువ్వుల నూనెతో కానీ నువ్వులతో కానీ శనివారం నాడు శనికి అభిషేకం చేసినప్పుడు మాత్రమే కాళ్ళు కడుక్కోమన్నాడు. తక్కిన వేళల్లో ప్రదక్షిణ చేశాక కాళ్ళు కడుక్కుని ఇంటికి వెళ్ళమని ఎక్కడ చెప్పలేదు. ఇంటికి కాళ్ళు కడుక్కోకుండా పెడితే ఆ శక్తి నీలో ఉంటుంది కనుక నీకు ఒక వారం రోజుల పాటు అన్ని కార్యాలలో దిగ్విజయం కలుగుతుంది. అసలు శాస్త్రాలు. అలాగే గరుడ పురాణం కూడా 18 పురాణాలలో ఒక పురాణం. దీనిని నిత్యం చదవచ్చు. మన పురాణములు కలియుగంలో వాళ్ళ కోసమే రాశారు. కృతాదౌ బహవో ధర్మా కలౌ ధర్మస్తు కేవలం పురాణ శ్రవణాదన్యో విద్యతే నాపరో నృణాం అని స్కాంద పురాణంలో మానసోత్తర ఖండంలో వేదవ్యాసుల వారు మనకి ఈ శ్లోకాన్ని చెప్పారు. కృతయుగంలో మానవులు తరించడానికి యజ్ఞాలు, దానాలు, శౌచం ఎన్నో నియమాలు ఉండేవి. కానీ కలియుగంలో ఇవి లేవు. కలవు ధర్మస్తు కేవలం, కలియుగంలో ఒక్కే ధర్మం. పురాణ శ్రవణాదన్యో విద్యతే నాపురో నృణాం, పురాణము వినడం అనే ఒక్క ధర్మము తప్ప నరులకు మరొక ధర్మమే లేదు. పురాణం వింటే చాలు, చదివితే చాలు, వాళ్ళకి మోక్షం, వాళ్ళ కోరికలు తీరుతాయి, వాళ్ళ దోషాలు పోతాయి. ఇంత సులభోపాయం కలియుగంలో పెట్టారు. కాబట్టి 18 పురాణములు కూడా సర్వకాల సర్వావస్థల్లో కాస్త కాళ్ళు మాత్రం కడుక్కుని శుచిగా చదివితే చాలు, వింటే చాలు. ఇప్పుడు ఇందులో రికార్డు చేస్తున్నారు రమణ గారు. రేపు పొద్దున ఎప్పుడో వెబ్లో పెడుతున్నారు. ఎట్లో పెడితే అప్పుడు మీరు ఇంట్లో కూర్చొని అర్ధరాత్రి వినకూడదంటే ఇంకెంత ప్రమాదం అది చెప్పాడు వాడు. తింటూ త్రాగుతూ నడుస్తూ ఆఖరికి పడుకుంటూ కూడా వినమన్నాడు. నిద్రపోతున్నప్పుడు పక్కన పెట్టుకుంటూ వింటూ నిద్రపో హాయిగా, ఎంతో సుఖంగా ఉంటుంది, దోషాలు పోతాయి, పొద్దుటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అందుకని పురాణములు కాబట్టి నిశ్చింతగా గరుడ పురాణం కూడా ఎప్పుడు ఇంట్లో పెట్టి పూజించండి. ఆ గరుడ పురాణంలో గరుత్మంతుడు భగవంతుడిని శ్రీకృష్ణుడిని అడిగాడు, ఏమయ్యా అస్తమాటు గురువు గురువు అంటావు, నిన్ను జగద్గురు అంటారు, అసలు ఎందువల్ల గురువుకి ఇంత శక్తి వచ్చింది అని అడిగితే, మేము త్రిమూర్తులు ముగ్గురం కలిసి మానవులకి ప్రత్యక్షంగా కనపడటం ఎలాగా ఆలోచించాం, రోజు మేము కనపడకూడదు, దేవతలు కలియుగంలో అసలు కనపడరు, గుర్తుపెట్టుకోండి. రేపు ఎప్పుడూ మనకి వెంకటేశ్వర చరిత్ర ఉపన్యాసం ఉంది కదా, శ్రీనివాసం గోవింద అని పెట్టారు మన వాళ్ళు, ఆ రోజు చెప్తాను మీకు వెంకటేశ్వరుడు ఎందుకు కలియుగంలో కనపడటం లేదు. దాన్ని చాలా తేట తెలుగులో దర్శనం అనే పత్రికతో సీరియల్గా రాస్తున్నాను, శ్రీ వెంకటేశ్వర విలాసం. హాయిగా చందమామలో కథలు చదివినంత తేట భాషలో ఊ గ్రాంధిక భాష వాడేస్తే చాలామందికి అది అర్థం కాదని, అందులో ఈ విశేషాలు బాగా రాశా. తొండమాన్ చక్రవర్తి చేసిన ఒక చిన్న దోషం వల్ల కలియుగంలో ముఖాముఖి కనపడకుండా మాట్లాడుతున్నాడు అంతే, ఆయన వరాలు ఇస్తున్నాడు అంతే. కలియుగంలో మానవులకి నిజంగా దేవుడే కనపడటం మొదలు పెడితే ఇహ ఆయన్ని మనం ప్రాణం తీసేస్తాం. గురువుగారి కాళ్ళు ముట్టుకోకుండా దండం పెట్టండి అని ఎందుకన్నారు అంటే, అది శాస్త్రం కాదు జనాచారం. కాళ్ళు పట్టుకోమన్నాం అనుకోండి, ఇక అంతా వచ్చి ఆ గోడతో గిల్లి దండం పెట్టేవాడు ఒకడు, పట్టుకు లాగేసేవాడు ఒకడు, రోగాలతో ఉన్నవాడు ఒకడు, ఇలా ఆ చీవి ఆ చీవుడి కాళ్ళకి రాసేవాళ్ళు ఒకడు. నాకు తెలియక కొత్తలో ఉపన్యాసం రోజుల్లో శాస్త్ర ప్రకారం కాళ్ళు పట్టుకోకూడదని ఎక్కడా లేదు, అసలు గురువు పాదాలు పట్టుకోవచ్చని ఉంది కదా అనే 1986లో నేను చెప్పిన మాట, 27 ఏళ్ల క్రితం మొదలెట్టాను ఉపన్యాసాలు. అప్పుడు పర్లేదు పట్టుకోవచ్చు అన్నాను, ఎందుకన్నానా తర్వాత పశ్చాత్తాపం కలిగింది. ఓ రోజున పెడుతూ ఉంటే ఈ బొటన వెరిగి దెబ్బ తగిలింది, ఈ గోరు కొంచెం పైకి లేచింది, ప్రతివాడు వచ్చి ఆ గోరే పీకి మా గురువుగారి పాదం మా గురువుగారి పాదం అని ఊడిపోయాను, గోరు పూర్తిగా ఊడిదాకా లాగి పారేశాడు. అప్పటి నుంచి ఓహో ఇందుకన్నమాట జనాచారంలో గురువుగారికి కాళ్ళు ముట్టుకోకుండా అక్కడ దండం పెట్టండి అని చెప్పారు. దానివల్ల సేఫ్ సైడ్ పాపం ఈయనకి, వాళ్ళకి కాదు. గురుపాదాలు పట్టుకుంటే ఈయన శక్తి ఎక్కడికి వెళ్ళదు, అలా వెళ్ళిపోయే శక్తి ఇదేమైనా ఇదేమైనా వందనాల నోట లాగేసి పట్టుకుపోవడానికి. భగవంతుడి పాదాలు పట్టుకుంటే అవి అరిగిపోతాయని కాదు, కానీ దానివల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ మనుషుల్లో శుచి శుభ్రత లేకపోవటం, పట్టుకోవటం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి కనుక అందువల్ల మనుష్యులు వద్దన్నారు వీటిని. ఇవి మానవాచారాలు జనాచారాలు కాబట్టి జనులకు కలియుగంలో మేము కనపడం, కనపడకపోతే మానవులు తరించరు. అందుకని మేము త్రిమూర్తులు ముగ్గురం కలిసి ఒక రోజున ఆలోచించి మానవులకి త్రిమూర్త్యాత్మకుడు త్రిమూర్తులకు అతీతుడు ఒక గురువే అని నిర్ణయించి గురువులో మా శక్తిని నింపాం. సకల పురాణ మంత్ర శాస్త్రవేత్త అయిన గురువు త్రిమూర్తులు అంతకంటే అతీతుడు. అప్పుడు చెప్పాడు ఈ శ్లోకం, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సృష్టి చేస్తాడు బ్రహ్మ, శిష్యుణ్ణి ఒక మంచి వ్యక్తిగా తయారు చేయడానికి వాడిలో సృష్టి స్థితి నిలయాలు మూడింటిలో ముందు సృష్టిని నిలబెడతాడు. ఒరే నాయన నువ్వు ఈ అక్షరాలు నేర్చుకో అని బ్రహ్మత్వంతో ఒక కొత్త మనిషిని ప్రారంభింపజేస్తున్నాడు. అంత పూర్వం దాకా వాడు ఎలా ఉన్నాడో తెలియదు, కానీ గురువుగారి దగ్గరికి వెళ్ళాక వాడి ప్రవర్తన చాలా మార్పు వస్తుంది. ప్రవర్తన మార్పు రావడమే పుట్టడం అంటే, కొత్తగా పుడుతున్నాడు వీడు. ఒక పిల్లవాడు గురువు దగ్గరికి వెళ్ళాక అంత పూర్వం ఇంట్లో పుట్టిన విధానం వేరు, అక్కడికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఉన్న తేడా వేరు. మీరు ఎప్పుడైనా చూడండి, ఇంట్లో తల్లిదండ్రులు ఎంత పండితులు చెప్పినా వాడు రెండు, కానీ గురువుగారు చెప్తే మాత్రం మా మాస్టర్ లాగే చెప్పారంటాడు. ఇది కొత్త సృష్టి అన్నమాట. కాబట్టి గురువు వీడిలో నూతనోత్సాహాన్ని జ్ఞానాన్ని సృష్టించే బ్రహ్మ అయ్యాడు. ఈ వచ్చిన దాన్ని బతకడానికి ఉపయోగించేలా ఉద్యోగానికి దానికి పనికొచ్చే ట్రైనింగ్ ఇస్తున్నాడు కనుక విష్ణు అన్నారు, పోషకుడు విష్ణువు. మళ్ళీ దీనిని అవసరాన్ని బట్టి శత్రు సంహారానికి కూడా వాడచ్చు. గురువు దగ్గర నేర్చుకున్న విద్యతోటే శత్రువులు యుద్ధంలో చంపగలుగుతున్నాం, మనలో ఉన్న అంత శత్రువుని చంపుతున్నాం, మనని మనం భగవంతుడిలో కలుపుకునేలా చేయగలుగుతున్నాం, అందుకని శివుడు అన్నారు ఆయన. మళ్ళీ ఈ త్రిమూర్తులకు అతీతమైన ఆనందం పరబ్రహ్మం అంటే ఆనందో బ్రహ్మేతి విజానాత్. మానవుడికి ఆనందం కావాలి, వస్తువుల వల్ల వచ్చే ఆనందం తాత్కాలికం. పాయసం అంటే ఎంత ఇష్టమైనా ఒక గ్లాస్ తాగితే ఆనందం, రెండో గ్లాస్ తాగితే ఆయాసం, పాయసం కాదు ఆయాసం అవుతుంది. కాబట్టి వస్తువుల వల్ల వచ్చే ఆనందం క్షణికం, కానీ మానసిక ఆనందం శాశ్వతం. ఈ ఆనందం ఒక గురువు వల్లే వస్తుంది. అందువల్ల ఇప్పుడు మీరు ఈ పురాణం విన్నప్పుడు వచ్చిన రోజు హాయిగా ఉన్న ఒక ఉత్సాహం, ఇంటికి వెళ్ళాక పట్టే నిద్ర, ఉత్తర రోజుల్లో ఉద్యోగంలో ఉన్నప్పుడు ఉండడం చూడండి మీకు ఎంత వచ్చినా సరే, ఇది ఒక విచిత్ర ఆనందం. అందుకే దీన్ని పరబ్రహ్మం అన్నారు. గురువులు తమ మాటల ద్వారా, సందేశం ద్వారా, తమ ప్రవర్తన ద్వారా, తమ మంత్రశక్తి ద్వారా దివ్యానందం ఇస్తారు. అందుకని గురువుని పరబ్రహ్మ అన్నారు. అటువంటి గురువు కొరకు నమస్కారము. కాబట్టి గురువు మా అందరికంటే గొప్పవాడు. ఇందాక చెప్పారు కదా, గురువు కోపగిస్తే మాత్రం మేమెవరం ఏమీ చేయలేము. ఒక్కసారి మంత్రం పొందాక ఆ గురువు గారు ఏం చెప్తే చెయ్యాలి? గురుం హుం కృత్య తుం కృత్యా ఉల్లంఘ్యాజ్ఞాం గురోరపి అరణ్యే నిర్జలే దేశే బ్రహ్మరక్షో భవిష్యతి. గురువు గారి మాటని పొరపాటును కూడా కాదు అనకూడదు. హుం కృత్య, నువ్వు చెప్తే చెయ్యాలా అనకూడదట. పాఠం చెప్పిన గురువుని అంత జాగ్రత్తగా గౌరవించేవారు పూర్వం. గురువు గారు మంచినీళ్ళు తెమ్మంటే తెచ్చేవాళ్ళం. ఆయనకి ఆయన చెడ్డ పని చెప్పినా కూడా, ఒరే పదానికి సిగరెట్ తీయంటే కూడా తెచ్చాం మేము చిన్నప్పుడు. ఆ బోర్డు స్కూల్లో చదువుకునే రోజులు దిక్మాల మేస్టర్లు కూడా విషు విషుని కాల్చేవారు. తెచ్చాం, మరి ఏం చేస్తాం? అది శాస్త్ర నియమం. అది మా నాన్నగారు చెప్పారు, గురువులు చెప్పాక ఏ పనైనా చెయ్యి. అసలు గురువు గారు చెప్పడమే శాస్త్రం అనుకో. అది నిషిద్ధమైన బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రనామం ఉంది కదా, ఆ లలితా సహస్రనామ మహిమ, ఖడ్గమాల, వీటి గురించి బ్రహ్మాండ పురాణంలో చివరి కొన్ని సర్గలు ఉన్నాయి. అందులో ప్రత్యేకంగా 38వ సర్గలో నిషిద్ధమైనప్పటికీ గురువుగారి ఆజ్ఞని ఉల్లంఘించగలడు. పొరపాటు చేసినా గురువుగారు చెప్పింది చెయ్యంతే. గురువుగారు చెబితే మహాపాపం కూడా పుణ్యమే, ఎందుకంటే గురువులో ఆ శక్తి ఉంది అన్నాడు. గురువు అంటే మామూలు గురువులు కదా చెప్పేది, ఈ బోర్డు స్కూల్ మాస్టర్లు గురువులు కాదు. మంత్రవేత్త అయిన గురువులు చెబితే అది నిషిద్ధమైనా చెయ్యవలసిందే. అందుకని గురువుగారిని హుంకరించకు, తుంకృత్య తక్కువ చెయ్యకు, గురువుగారి మాటని తిరస్కరించకు, ఆయన అసహించుకోకు, ఆయన తక్కువగా చేసి చులకన చేసి మాట్లాడకు. ఉల్లంఘ్యాజ్ఞాం గురోరపి, గురువు ఏదైనా చెబితే ఆ ఆజ్ఞని పొరపాటును కూడా ఉల్లంఘించకు. అలా ఉల్లంఘిస్తే, హుంకరిస్తే, ఆయన్ని తక్కువ చేసి మాట్లాడితే అరణ్యే నిర్జలేదేసే మంచినీళ్లు పుట్టని అడవిలో బ్రహ్మరక్షో భవిష్యతి. బ్రహ్మరాక్షసుడే పుడతాడు. అక్కడ మంచినీళ్ళు ఉండవు, తిండి ఉండదు, ఎవడి పీక్కు తినడానికి కుదరదు. చెట్టు మీద కూర్చుని ఆకలో దాహమో అని అల్లాడిపోతాడు, అంత యాతన పడతాడు అన్నారు. ఏకాక్షర ప్రదాతారం యో గురు నాభిమన్యతే సస్యయోని శతంగత్వాగా చండాలత్వం అపాప్నుయాత్. ఒక్క అక్షరం ఇచ్చినా గురువు గురువే అన్నాడు. ఏకాక్షర ప్రదాతారం, గురువు అంటే ఇంత చెప్పక్కర్లా, ఒక్క అక్షరం చెప్పినా చాలని ఒక అర్థం. ఏకాక్షర శబ్దానికి ఓంకారం, ఓం అనే ఒక అక్షరం ఇచ్చాడంటే చాలు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అని భగవద్గీతలో అందుకే చెప్పాడు. ఆ ఒక్క అక్షరం ఇచ్చిన ఆ గురువుని గౌరవించవలసిందే. అలా గౌరవించకపోతే అరణ్యే నిర్జలేదేసి ఇందాక చెప్పాడు, ఇప్పుడేం చెప్పాడు? సస్యయోని శతంగత్వ, 100 జన్మలు కుక్క జన్మ ఎత్తుతాడు. ఇప్పుడు ఈ వీధుల్లో కుక్కలన్నీ వాళ్లే. గురువు గారిని తిరస్కరించిన వాళ్ళంతా కుక్క జన్మిస్తారు. మళ్ళీ కుక్కల్లో కూడా ఏదో మంచి కుక్కగా పుడితే పర్వాలేదు. అమెరికా కుక్క అనుకోండి, ఇంట్లో కూర్చుని దర్జాగా ఫ్రంట్ సీట్లో, నేను వెనక సీట్లో కూర్చుంటే అది ముందు సీట్లో కూర్చుంది. ఓసారి 2006లో వస్తున్నప్పుడు ఓ సీట్లో కుక్కను కూడా తీసుకొచ్చారు విమానంలో. ఓహో, దానికి టీవీ మండిపోరు, ఎంత దర్జాగా కూర్చుందండి, అలా కూర్చుందని. దానికి టిక్కెట్, వీడికి ఎక్కట్లు, దానికి టిక్కెట్లు ఉంది. అంచేత కొన్ని కుక్కలు అలా పుడతాయి. ఆ కుక్కగా పుడితే కొంత కుక్క కుక్కే అయినా అది కొంత భోగపు కుక్క. ఇది ఎలా కాదట, వీధుల్లో గజ్జి కుక్క కింద పుట్టి జనం కుక్కని టపాటపా కర్రతో కూడా చంపేస్తూ ఉంటే దెబ్బలు తింటూ పరిగెడుతూ ఎంగిలి ఆకులు నాకునే కుక్కగా పుడుతుంది అనమాట. అలాంటి 100 జన్మలు ఎత్తుతాడు గురువుని తిరస్కరించిన వాడు. ఆ తర్వాత చండాలుడై పుడతాడు, రోగిష్టాడు అవుతాడు. కాబట్టి గురువుని ఇంత జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. మీకు అర్జునుడికి సైంధవుడికి ఎక్కడుంది తేడా? సైంధవుణ్ణి రేపు సూర్యాస్తమయంలోపు చంపేస్తాను అని అర్జునుడు శపథం చేశాడు. వెంటనే సైంధవుడు కంగారు పడిపోయి, మనకి ఈ కథ భారతంలో ద్రోణ పర్వంలో వస్తుంది, గురువుగారు గురువుగారు అని ద్రోణుడి దగ్గరకు వచ్చి కన్నీళ్లు పెట్టేసుకుని వణికిపోతూ, ఏమండి నేను అర్జునుడు ఇద్దరం క్లాస్మేట్స్, ఇద్దరం మీ దగ్గరే చదువుకున్నాం, ఇద్దరం ఎంతో గొప్పవాళ్ళం అని పేరు తెచ్చుకున్నాం, కానీ అర్జునుడి చేతిలో ఎప్పుడూ ఓడిపోతున్నాను, ఇప్పుడు అభిమన్యుడు చావడానికి నేనే మూల కారకుండని అర్జునుడు ఆగ్రహించి రేపు సూర్యుడు అస్తమించే సమయానికల్లా నా తల నరుగుతానంటున్నాడు, ఎందువల్ల అర్జునుడు ఇంత శక్తి పొందాడు, నేను ఎందుకు అర్జునుడిని జయించలేకపోతున్నాను అని అడిగాడు ద్రోణపర్వంలో ద్రోణుడు. ఏది అభిమన్యుడు చచ్చిపోయిన రాత్రి అన్నమాట. అప్పుడు చెప్పాడు ఆయన, నాయన గురువులో లోపం లేదు, నేను నేర్పడంలో లోపం లేదు, శక్తి ఇద్దరి దగ్గరే ఉంది, కానీ అర్జునుడి దగ్గర ఉన్న అపార గురుభక్తి నీ దగ్గర లేదు. అర్జునుడు నన్ను నమ్మి సాధన చేశాడు, మీరు నన్ను ఎప్పుడూ నమ్మేవారు కాదు, గురువుగారికి పక్షపాతం అని తోలనాడేవారు. అతను ఎప్పుడూ గురువుగారికి పక్షపాతం అనుకోలే, మా గురువుగారికి మేమందరం ప్రాణం అనుకున్నాడు. అతని గురుభక్తి వల్ల అతని సాధన రాణించింది. నీకు గురుభక్తి లేదు, సాధన దానివల్ల కుంటుపడింది. గురుభక్తి ఉన్నవాడి ముందు గురుభక్తి లేనివాడు ఎప్పుడు బలాదూరైపోతాడు అన్నాడు. అంటే గురుశక్తి అటువంటిది, గురుశక్తి వల్ల ఎన్ని సాధించవచ్చో, ఎన్ని పురాణాలు ఎన్ని కథలు ఉన్నాయండి. మహాభారతంలో ఉదంకుడు అనేవాడు కేవలం గురుభక్తితోటే పాతాళ లోకాన్ని జయించగలిగాడు. ఒకరు ఇద్దరు అని చెప్పకుండా అవతారమూర్తులు కూడా గురువుల యొక్క గొప్పతనాన్ని అలా నిరంతరం చాటుతూనే వచ్చారు. దానినే మహానుభవుడు కబీర్దాస్ కూడా గురు గోవింద దోవు ఖడే కాకే లాగో పాయ్ పరిహారి గురు ఆపునే గోవింద దియో బతాయ్ అన్నాడు. నా ఎదురుగుండా గురువు గోవిందుడు ఒకేసారి నిలబడ్డారు. ఇప్పుడు ఈ కబీరు గారికి ఒక అనుమానం వచ్చింది, ఇద్దరిలో ఎవరి కాళ్ళకి ముందు నమస్కరించాలి, గురువు గారి పాదాలక గోవిందుని పాదాలక. ఒక్క క్షణకాలంలో ఈయన గోవిందుడు వదిలి గురువుగారి కాళ్ళకి ముందు దండం పెట్టాడు. ఆ తర్వాత గోవిందుడిని పట్టుకున్నాడు. ఎందుకని, అసలు నా జీవితంలో గోవిందుడు అనేవాడు ఉన్నాడని నాకు ఎలా తెలిసిందంటే మా గురువు వల్ల. ఒరే గోవిందుడిని భజించు, భజ గోవిందం అన్నది ఆయన. గోవింద 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 అంటే లాభమని గోవిందుని గురించి చెప్పి గోవింద మంత్రమిచ్చి గోవిందుడికి గుడి కట్టమని గోవిందుడిని అనుసరించమని నన్ను గోవిందుడికి కైంకర్యం చేసేలా చేసింది గురువు. గురువు లేకపోతే గోవిందుడి గురించి తెలియదు. కాబట్టి నేను ముందు గురువుకే నమస్కరిస్తున్నాను, గురువుకి నమస్కరించాకే గోవిందుడికి నమస్కరిస్తున్నాను అన్నాడు. అందుకే ధరించాడు ఆయన. అసలు శాస్త్ర నియమం, ఇద్దరూ ఒకేసారి వస్తే గురువుకి దండం పెట్టాకే గోవిందుడికి నమస్కరించాలి, గోవిందుడికి నమస్కరించి గురువుకి నమస్కరిస్తే అది కూడా దోషమే పొమ్మన్నాడు. అలా నమస్కరించకపోతే దానివల్ల వచ్చే అత్యద్భుతమైన మహాదోషాలు అంతా ఇంత కాదు. ఏమైందండి దోషాలు చూసారి అంటే జారపడుతున్నారు ఏమన్నా ఎవరన్నా దాని మీద మైకు మీద ఏమైనా జారపడుతున్నారా ఏంటి లేదుగా హఠాత్తుగా తగ్గిపోతుంది. ఎవరైనా లోపల ఈ గురువుల గురించి ఇలాగే చెబుతారు వాడు మొహన్ అనుకుంటారేమో దృష్టి వైఖరి తగిలింది. మరొకసారి వాసుదేవ, ఒక అద్భుతమైన కథ ఉండదు ఇది, అసలు నిజమైన కథ. అంటే మీరు చింతామణి పేరు విన్నారు కదా, పూర్వం నాటకాల కింద తెగ వేసేవారు. ఆ చింతామణి ఒక వేశ్య ఆకర్షించింది, ఆవిడ వల్ల చాలామంది పడ్డారు. అది పురాణ కాదు, అదేం పనికి వాళ్ళ నాటకం అనుకోకండి. ఆ చింతామణి వలలో పడి చిట్ట చివర బాగుపడిన వాడు ఎవడో తెలిసినా బిల్వమంగళుడు. ఆయన గొప్ప వ్యాపారి, ఆ రోజుల్లో కోట్లకు పడగెత్తినవాడు. చివరికి చింతామణి వ్యామోహంలో కట్టుకున్న పెళ్ళం చచ్చిపోయి గంగానదిలో పడితే ఆ శవాన్ని పట్టుకుని అవతలకి ఎదుకుంటూ వెళ్ళాడు. దాంతో చింతామణికి విరక్తి కలిగింది, సన్యాసి దీక్ష పుచ్చుకుంది. అప్పుడు బిల్వమంగళుడు కూడా దీక్ష పుచ్చుకొని ఆ తర్వాత కృష్ణ భక్తుడై లీలాసుకుడు అని పేరు మార్చుకుని కృష్ణకర్ణామృతం రాశాడు. ఈ కృష్ణకర్ణామృతం రాసిన వాడు చింతామణి వల్ల పడిన ఈ బిల్వమంగళుడే. సుకుడు అంటే వ్యాసుడు కొడుకు సుకుడు కాదు, ఈయన లీలాసుకుడు అనే పేరుతో కృష్ణకర్ణామృతం ఎంత బాగా రాశాడు. తెల్లవారులేస్తే అందులో ఎన్ని శ్లోకాలు చదువుతున్నాడు వాడు మనం. హే గోపాలక హే కృపా జలనిధే హే సింధు కన్యాపతే. ఇది అలా లీలాసుకుడు రాసింది. కస్తూరి తిలకం లలాట పలకే రాసింది ఆయన. ఇలాంటి శ్లోకములు రాసిన లీలాసుకుడు బిల్వమంగళుడు, ఈ చింతామణి వల్ల పడినవాడు. ఈ చింతామణి ఎంత మంత్రి పాడు చేశాను, ఛీ, ఇక నేను వెళ్ళి మహాతపస్సు చేసుకుని నా జీవితాన్ని బాగు చేసుకుంటాను అనుకుంది. వెంటనే అక్కడి నుంచి కాశీకి వెళ్ళిపోయింది. ఆ కాశీలో ఎవరు దొరుకుతారా అని చూసింది. ఒక మంచి అద్భుతమైన ఒక వైరాగ్య సంపన్నుడైన గురువు ఒకడు కనపడ్డాడు. ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి మంత్రోపదేశం చెయ్యమంది. ఆయన మంత్రం ఇస్తాను అన్నాడు. కాకపోతే ఈయన ఒక నియమం ఉన్నది, ఈయన మంత్రం ఇస్తున్నప్పుడు నవయౌవనంలో ఉన్న పూర్వకాలంలో వేశ్యావృత్తి సాగించినటువంటి స్త్రీలకి ఎదురుగుండా ముఖం చూసి మంత్రం ఇవ్వడు, కళ్ళు మూసుకుని మంత్రం ఇస్తాడు. ఏమో ఆవిడ ఒకప్పుడు వృత్తి వేశ్యావృత్తి, ఇప్పుడు మళ్ళీ నన్ను పొరపాటున బుట్టలోకి లాగితే ఆవిడ్ని బాగు చేయడం దేవుడు, నేను భ్రష్టుండి అవుతాను అని కొంత తన జాగ్రత్త పడ్డాడు. ఆయనకి కళ్ళు మూసుకుని మంత్రం ఇస్తానని కానీ ఇవి మండిపోయింది. ఏమండి సన్యాసం పుచ్చుకున్నాను నేను కూడా, ఏదో పూర్వం అంటే నా వృత్తి అనుకోండి, ఇప్పుడు బాగుపడ్డాను, కళ్ళు విప్పచ్చండి, నేనేం మిమ్మల్ని పాడు చేయను భ్రష్టపరచనంటే నా నియమం అన్నాడు ఆయన. సరే తప్పదు కదా, అందుకని ఆయన కళ్ళు మూసుకుని మంత్రం ఇస్తే పుచ్చుకుంది, లోపల మాత్రం కొతకొతలాడిపోయింది. గురువుగారు మీకు ఎంత పక్షపాతం అండి, ఆడవాళ్ళని చిన్న చూపు చూస్తారా, మిమ్మల్ని భ్రష్టం చేయకపోతే నేను మీ శిష్యురాలి కాదు అంటుంది. ఇది ఎక్కడ కూడా మంత్రం పుచ్చుకుని ఈయన పాడు చేయాలంటే పాత బుద్ధి ఎక్కడికి పోదు, పావు పావు. అందుకని సరే ఈయనకి సమయం కోసం చూసింది, ఈయన ఆశ్రమానికి దగ్గరలోనే ఇంకో ఆశ్రమం కట్టుకుని అక్కడ తపస్సు చేసేది. ఈయన ఇచ్చిన మంత్రమే చెప్పించేది, ఈయన పాడు చేయాలి పైన ఆ మంత్రంతోటి. గురువుగారు ఇచ్చిన విద్యతోటి గురువుగారిని పడగొట్టాలి. నీవు నేర్పిన విద్యయే నేరదీక్ష అన్నమాట. అందరికీ బెబ్బెబ్బే నీకు బెబ్బెబ్బే నువ్వు సాగుతుందిరండి. వాడు ఊరంతా అప్పులు చేసేశాడు కోట్ల కొద్ది. ఈ అప్పులోంచి బయటపడలేక ఒక లాయర్ గారిని పట్టుకుని ఈ అప్పులన్నీ ఏదో రకంగా కోర్టులో రద్దయ్యేలా చేస్తే నీకు ఇందులో నేను సంపాదించినటువంటి అప్పులు చేసి సంపాదించిన దాంట్లో సగం ఇచ్చేస్తానన్నట్ట. లాయర్ గారు చాలా సంతోషపడిపోయి నీకేముంది నువ్వు ఎంత అప్పు చేసావు మొత్తం అంటే 5 కోట్లు అన్నాడు. 5 కోట్లు కూడా నీకు రద్దయ్యేలా చేస్తాను, అప్పులన్నీ నాకు సగం ఇచ్చేస్తానంటే గ్యారంటీగా ఇచ్చేస్తానన్నాడు. అయితే నీకు కిటుకు చెబుతున్నాను, జడ్జి గారు ఏమడిగినా బెబ్బెపే అని నారిని పక్కకు పెట్టి బెబ్బెప్పాను, నువ్వు పిచ్చాడు సరిగ్గా మాటలు రావని చెప్తాను, పిచ్చాడు మీద కేసులని చెబుతాను, దాంతో కేసు రద్దయిపోతుంది, తర్వాత నా ఫీజు నాకు ఇచ్చేయన్నాడు. అలాగేనండి అన్నాడు వీడు. వీడిని జడ్జి గారు పిలిచారు, ఎరా ఫలానా వారి దగ్గర పుచ్చుకున్నావా, పేసుపాటి వారు నీకు ఏమైనా 100,000 రూపాయలు ఇచ్చారంటే బెబ్బెపే అన్నాడు. పోనీ పక్కన ఉన్న అన్నపూర్ణ గారు ఇచ్చారా బెబ్బెపే, ఇలా ఎవరు అడిగినా రావణ గారు ఇచ్చారా బెబ్బెపే, ఎవరైనా వీడు బెబ్బెబ్బే అంటే వీడు పిచ్చాడు అనవసరంగా ఈ పిచ్చాడు పట్టుకొచ్చారు, ఇదంతా కేసు అంత బోగస్ అండ్ ఫేక్ కేస్ అని కొట్టేశాడు జడ్జి గారు. దాంతో వీడికి 5 కోట్లు మిగిలిపోయాయి. ఇప్పుడు లాయర్ గారు చూసావా మరి, నేను అలా లెక్కించాను, ఏది నా ఫీజు అన్నాడు. అందరికీ బెబ్బెబ్బే నీకు బెబ్బెబ్బే అన్నాడు. అలాగనమాట, నీవు నేర్పిన విద్యేరచేటండి, అందరికీ బెబ్బెబ్బే నేర్పినందుకు వీడికి బెబ్బెబ్బే అన్నాడు, ఇది ఎగ్గొట్టుకుపోయాడు వాడు. అలాగా ఈ మహాత్పురాలు ఇంత గురువు గారిని పడగొట్టడానికి ఆలోచన చేసింది. ఎటువంటి అద్భుతమైన పౌరాణిక గాథ అంటే, ఆ సమయంలో ఈవిడికి అవకాశం చిక్కింది. అక్కడికి దగ్గరలోనే ఒక మాదిగ గూడెం ఉన్నది, అందులో వాళ్ళు చెప్పులు కుట్టుకుంటూ వృత్తి సాగిస్తూ బతుకుతున్నారు. అందులో ఒకటికి పెళ్ళి అయింది, 15 ఏళ్ళైనా పిల్లలు పుట్టలేదు. రోజు ఈవిడ దగ్గరకు వచ్చి, అమ్మా నాకు పిల్లలు లేరమ్మా, బంగారు తల్లి నాకు పిల్లలు పుట్టేలా చూడన్నాడు, ఏదన్నా మంచి మార్గం చెప్పు, ప్రదక్షిణో మంత్రమో ఏదో ఒకటి చెప్పంటే, ఒరే నీకు కిటుకు చెబుతాను, నేను చెప్పినట్టు చేసేవనుకో, నీకు సంతాన ప్రాప్తి ఖాయం అంది, మీరేం చెబితే చేస్తాను తల్లి అన్నాడు. మా గురువు గారు ఉన్నారు కదా, ఆయన ఆశ్రమం నుంచి రోజు పొద్దుటే బయలుదేరి గంగానదికి పెడతాడు స్నానానికి, మళ్ళీ అక్కడ జపం చేసుకుని ఇంటికి తిరిగి వెళ్తాడు ఆశ్రమానికి. ఎంతసేపు గంగలో ఉంటాడు, ఏకంగా సూర్యోదయం నుంచి దాదాపు 10-11 గంటల దాకా అక్కడే గంగానదీ తీరంలోనే జపం చేసుకుని ఎండ బాగా వచ్చాక అప్పుడు పెడుతూ ఉంటాడు ఆయన. ఆయనకు ఒక నియమం ఉంది, గంగానదికి చెప్పులు లేకుండా నడిచి వెళ్ళి చెప్పులు లేకుండా ఆశ్రమానికి రావడం. నువ్వు రేపు రాబోతున్నది వేసవి కాలం, మంచి ఎండలు వస్తాయి. అందులో ఈ సంవత్సరం ఇవో నాయనో హైదరాబాద్ వాడిపోయింది, మా చెడ్డ ఎండ వచ్చేసింది రండి. అలాంటి ఎండాకాలంలో కొత్త చెప్పులు చేతోటి చేసి ఆయన వచ్చే దారిలో ఆశ్రమానికి వెళ్ళే దారిలో పెట్టు. నువ్వు ఎక్కడో పొదలో దాక్కో. ఎవరి నీ చెప్పులు అని ఆ సన్యాసి అడిగినా నావి అని మాత్రం చెప్పకు. ఆయన దగ్గర డబ్బులు గుచ్చుకోకు, రహస్యంగా ఉండు. ఆ తర్వాత నాకు వచ్చి చెప్పు అంది ఆవిడ. సరేనమ్మా అన్నాడు. ఈ సన్యాసి గారు రోజు ఆశ్రమం నుంచి బయలుదేరి గంగానదికి వచ్చి స్నానం చేసి వెళ్ళడం చూశాడు. వేసవి కాలం వచ్చింది. కొత్త చెప్పుల చేత, మంచి చెప్పుల చేత, తోలు చెప్పుల చేత చేసి ఆ ఎండలో అక్కడ పెట్టేవాడు. ఈ సన్యాసి గారు జపం చేసుకుని ఇంటికి వెళ్ళిపోయేవాడు. ఆ జత మాత్రం ఆయన చూసేవాడు కదా కన్నెత్తి. ఇలా ఉండగా ఒకసారి వైశాఖ మాసంలో రాళ్ళు పగిలిపోయేంత ఎండ వచ్చేసింది. గంగానదీ తీరం నుంచి ఆయన ఆశ్రమానికి వెళ్ళే మార్గంలో ఉన్న ఇసుకంతా బాగా ఎర్రగా కణకణలాడిపోయింది. ఈ సన్యాసి గారు 11 జపం పూర్తి చేసుకుని ఆ ఇసుకలో కాళ్ళు పెట్టగానే కాళ్ళు చుర్రు చుర్రు అన్నాయి. బాబోయ్ బాబోయ్ అని చూస్తే అక్కడ కొత్త చెప్పుల జత కనపడింది. ఒరే ఎవర్రా ఈ చెప్పుల జత పెట్టారు, వాడికి డబ్బులు ఇస్తారు కాస్త కొనుక్కుంటారు చెప్పండి అని అడిగింది. ముందే చెప్పిందిగా చింతామణి గారు, అందుకే నేను కిక్కును కొనుక్కడం పొదలో దక్కున్నాడు. ముందు ఆశ్రమానికి వెళ్ళాలి, కాళ్ళు చొరచొరలు ఆడిపోతున్నాయి. ఈ చెప్పులు వేసుకుని ఇంటికి వెళ్ళిపోయి ఆ తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. ఆ చెప్పులు కుట్టిన వాడు ఎవడో వాడికి డబ్బులు ఇచ్చి ఆ రుణం తీర్చుకుందాం. ముందు పని అవ్వాలనుకుని ఆ చెప్పులు వేసుకుని ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఈ మాదిగ వాడు వెంటనే పరుగు పరుగులు వచ్చేసి చెప్పులు కుట్టుకునే చర్మకారుడు, అమ్మా చింతామణి గారు మీరు చెప్పినట్టే చెప్పులు పెట్టాను, మీ గురువుగారు చెప్పులు వేసుకుని సన్యాసి గారు వెళ్ళిపోయాడు ఆశ్రమానికి అనగానే, ఇదిగో నీకు ముందే చెబుతున్నాను, నీకు ఖాయంగా ఏడాదిలో కొడుకు పుడతాడు, కానీ చెప్పులు ఎవరివి అని అడిగితే మాత్రం మీ గూడెం అంతా వచ్చే సన్యాసి తిరిగినా నావని చెప్పక ఒక్క రూపాయి పుచ్చుకోకు అంది. అలాగేనమ్మా అన్నాడు. ఇప్పుడు సన్యాసి గారు తన శిష్యుల్ని, ఒరే ఈ దగ్గరలో చెప్పులు తయారు చేసేటటువంటి చర్మకారుల గూడెం ఉంది కదా, ఆ గూడానికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి మా గురువుగారి మార్గంలో చెప్పులు ఎవరు పెట్టారని అడుగు, ఎవరు పెడితే వాళ్ళకి డబ్బులు ఇచ్చిరండి అని డబ్బులు ఇచ్చి పంపాడు. వీళ్ళు వచ్చి అందరిని అడిగారు. అడిగితే మేము కాదు మేము కాదన్నారు. వీడు కూడా ముందే వాళ్ళ ట్రైనింగ్ ఉంది కదా చింతామణి గారిది, అందుకని నాది కాదు అన్నాడు. దాంతో గురువుగారు బెంగపెట్టుకుని గురువు శిష్యులంతా పిలిచి కూర్చోబెట్టి, నాయనలారా ఒక రహస్యం చెబుతున్నా వినండి, రుణానుబంధ రూపేణ పశుపత్రి సుతాలయ, రుణానుబంధం వల్ల పశువులు భార్య పిల్లలు ఇళ్ళు ఇవి వస్తాయి. ఒక వ్యక్తికి మనం ఎవరన్నా అప్పు పడ్డాం అనుకో, వాడి దగ్గర నుంచి ఫ్రీగా వచ్చేసుకున్నాం అనుకో, ఏమీ లేకుండా ఆ వెంటనే వాడి రుణం తీర్చుకోవడానికి ఆ ఇంట్లో ఆవో గేదో కుక్కో అలా పుడతాం. రుణం ఇంకొంచెం ఎక్కువ అయితే భార్యగా, మరికొంత రుణంలో తేడా ఉంటే కొడుకుగా ఇల్లుగా వస్తాయి. లాస్ ఏంజెల్స్లో ఇల్లు, తర్వాత అమ్మేస్తున్నావు అంటే కొంతకాలం పోయాక అక్కడితో లాస్ అయ్యామంటే కారణం నీ పని అయిపోయింది, ఈ గ్యాస్ అక్కడికి అయిపోయింది అనమాట. ఆ రుణం తీరిపోయింది ఆ ఇంటికి, ఆ రుణం ఆ ఇంటితో అన్నేళ్ళు. కొడుకులు పుట్టి చచ్చిపోతున్నారంటే వాడికి కొన్ని రుణం అంతే, ఎక్కువ రుణం లేదని అర్థం. భార్య ముందెళ్ళిపోయిందంటే ఇదే కారణం, భర్తగారు ముందెళ్ళిపోయారంటే అదే కారణం, పెళ్ళైన 3 ఇద్దరు విడాకులు పుచ్చుకున్నారంటే ఇదే కారణం, వాళ్ళిద్దరు రుణం అంతే. ఇది దారుణం, ఇవన్నీ నియమం. నేనిప్పుడు ఎవడో పెట్టిన చెప్పులు వేసుకున్నాను, ఈ చెప్పుల డబ్బులు ఈ ఎమ్మలో తీర్చకపోతే వాడికి నేను కొడుకునే కొట్టాలి. ఎవరో నా మీద కుట్ర చేసి ఈ పని చేశాను, ఇంకా నేను ఎక్కువ కాలం ఉండడం అలా. నేను నా యోగశక్తితో శరీరం విడిచిపెట్టేస్తున్నాను. నేను శరీరం విడిచిపెట్టి నాకు ఎవడు చెప్పులు ఇచ్చాడో వాడి ఇంట్లో వాడి కొడుకుగా పుడతాను, కానీ ఎక్కువ కాలం అక్కడ ఉండను. ఏదో రకంగా చెప్పులు బాకీ అక్కడ తీర్చి మళ్ళీ వచ్చేస్తాను, వచ్చి మళ్ళీ ఈ శరీరంలో ప్రవేశిస్తాను. అలా నేను శరీరంలో ప్రవేశించేదాకా నా ఆశ్రమంలోకి ఎవరూ రాకుండా తలుపేసేసి ఈ శవాన్ని కాపలాకాయండి, ఇది గుళ్ళిపోదు నా యోగశక్తితో. నిజంగా మరలాంటి వాళ్ళైతే చచ్చి అక్కడ పుడతాం ఎప్పుడో, అది ఏ జన్మలోనూ అవ్వచ్చు, కానీ ఇది యోగి కదా, ఈ జన్మలోనే వెంటనే రుణం తీర్చుకోవడానికి ఆ పని చేస్తానన్నాడు. ఇది తెలుసు కాబట్టే చింతామణి కుట్ర చేసి, ఏమాయ నాకేసి చూడన్నావు కదా, నువ్వు వెళ్ళి ఆ చెప్పులు కుట్టుకునేవాడిట్లో బతుకు అని ఈ పని చేసిందనమాట. శిష్యులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, వీడ కుట్రలు కొన్ని ప్రమాదంగా ఉంటాయి, అందరూ కాదు అలాంటి వాళ్ళు కూడా ఉంటారన్నమాట. సరే అంచేత తప్పదు నేను అక్కడ పుడతాను అన్నాడు. యోగులకి మళ్ళీ జన్మెత్తడం అంటే బాధే కదండి, హాయిగా సన్యాసిగా మోక్షం పొందాలనుకున్న వాడికి మళ్ళీ పునర్జన్మ వస్తుందంటే బాధ, మహాబాధ, అది ఎంత గొప్ప జన్మే రావచ్చు కాక. కానీ తప్పదు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు ఆయన. శిష్యులు అలాగే అని కొంచెం బాధపడ్డారు, గురువు గారు లేకుండా ఉండలేమంటే ఎంత తొందరలో వచ్చేస్తానన్నాడు ఆయన. ఆశ్రమంలోకి వెళ్ళి తలుపేసేయమన్నాడు, శరీరం విడిచిపెట్టాడు. ఈ ఆత్మ వెళ్ళింది, ఆ చర్మకారుడి భార్య గర్భంలో ప్రవేశించాడు. అమ్మ చింతామణి గారు మీరు చెప్పినట్టే మా ఆవిడ గర్భవతి అయ్యిందండో అన్నాడు. అవడం కదరా, ఇక్కడి నుంచే నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నీకు బంగారం లాంటి కొడుకోడు పుడతాడు, మంచి ఎర్రగా బుర్రగా మరే ఉంటాడు, చాలా అందంగా ఉంటాడు పద్మాగర్ గారిలాగా, కానీ వాడిని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, వాడి ఇచ్చిన రూపాయి కూడా నువ్వు పుచ్చుకోవద్దు, వాడి దగ్గర చిల్లిగా పుచ్చుకోవద్దు, వాడి చేతి డబ్బు పుచ్చుకున్నావా వాడు చచ్చిపోతాడు, నీకు దూరం అయిపోతాడు జాగ్రత్త అంతే. ఆవిడ విషయం వీడికి ఏం అర్థం కాదా, ఎందుకంటే ఆ బాకీ చిన్న బాకీ కదా, అందుకని ఆవిడ వద్దు అంది. అలాగేనమ్మా అన్నాడు. మొత్తం మీద ఈ చర్మకారుడి భార్యకి ఒక కొడుకు పుట్టాడు, భలే ఉన్నాడు ఆ కుర్రాడు. వాడు ఏడవడు, అలా చిరునవ్వుతూ ఉన్నాడు, పాలు తాగలేదు తల్లి పాలు. మళ్ళీ వీడికి భయం కలిగింది. అమ్మగారోయ్, గురుడి గారోయ్ అంటే ఆవిడ దగ్గరకు వచ్చి, మీరే గురువు అండి మాకు, మీ దయ వల్లే మా ఆవిడ గర్భవతి అయింది పిల్లవాడికి అన్నది, వాడు పాలు తాగట్లేదు, పాలు తాగకపోతే చచ్చిపోతాడు కదా అంటే ఈవిడ పొరుగు పొరుగుని వచ్చి కస్త్వం బాలక అంది. పూర్వం అంతా సంస్కృత సంభాషణే కదా మరి, అంత ఆ రోజుల్లో మాట్లాడే భాష అంతా సంస్కృతం. కస్త్వం బాలక, ఎవడవయ్యా బాలక అంది. బాలికే యతి రకం, ఓ బాలిక నేను యతిని అన్నాడు. మరి ఎందుకు పుట్టేవంది ఆవిడ, ఏం చెప్పమంటావు, వీడు ఒక చెప్పులు జత పెట్టాడు, డబ్బులు పుచ్చుకోలేదు, ఆ చెప్పుల కోసం చప్పులు ఈ గడుపులో నుంచి బయటికి రావాల్సి వచ్చింది, ఈ రుణం తీరేదాకా ఉంటాను, ఎదిరి గనక ఈ తల్లి పాలు తాగాననుకో రుణం పెరిగిపోతుంది, వండి రుణం పెరిగిపోతే వెంటనే పోవలసిన వాడు ఇంకా కొంతకాలం ఉంటాను, వాళ్ళు అన్నం తినడం మొదలెట్టి వాడు పాలు తాగాననుకో ఇక ఏడాదికి పోవలసిన వాడిని 100 ఏళ్ళు ఉండాలి అక్కడ, నా ఎతి జన్మ భ్రష్టం అవుతుంది, అందుకని పాలు తాగట్లేదని కానీ అప్పుడు కొంచెం లోపల బాధపడి ఎంత పాపం, గురుద్రోహం చేశాను, అన్నద్రోహం గురుద్రోహం బ్రహ్మద్రోహం నకారయేత్, అన్నద్రోహం చెయ్యకూడదు, అన్నాన్ని ఎప్పుడు పాడు చేయకూడదు అన్నమాట, ప్రసాదం పెడితే దాన్ని తింటే తురు లేకపోతే తీసుకోక, అక్కడ తీసుకెళ్ళి డస్ట్బిన్లో పారేది, అది అన్నద్రోహం అంటారు, మహాపాపం. తిండితోటే జగత్తంతా నడుస్తుంది, అన్నం బ్రహ్మేతి విజానాత్తు అందువల్ల. అలాగే గురుద్రోహం అసలు చేయకూడదు, అలాగే అర్చకులు పురోహితుల్ని తిట్టకూడదు. దైవద్రోహం నకారయత, దైవద్రోహం అసలు చేయకూడదు, ఇవన్నీ శాస్త్ర నియమాలు. మా గురువు గారికి ఎసరు పెట్టి అంతటి యోగిని పట్టుకొచ్చి మళ్ళీ పుట్టేలా చేశాను ఈ చర్మకారుడి ఇంట్లో, ఆయన పాలు కూడా తాగట్లేదు, ఆయన ఉపవాసం ఉంటే పాపం నాదనుకుని, అయ్యా మీరు ఆవిడ పాలు తాగకపోయినా నేను ఆవు పాలు పట్టుకొచ్చి ఇస్తాను మీ శిష్యురాల్ని, కాబట్టి మీరు పుచ్చుకోండి అంటే, గురువులకి శిష్యుల దగ్గర పుచ్చుకోవచ్చు అని కఠోర నియమం ఉంది, ఎందుకంటే శిష్యుడు ఒక ముక్క విన్నాడు, విన్నదానికి పారితోషికం ఇస్తున్నాడు అదనమాట. అక్కడ మనం ఒకదానికోటి, మీరు ఏ పని లేకుండా జీతం ఇస్తారో మీకు గవర్నమెంట్ ఎవరు, పని చేస్తూ జీతం పుచ్చుకుంటే ఏమీ తప్పు లేదు, అది రుణం కాదు. అలాగే తల్లిదండ్రులకి పిల్లల్ని పోషించవలసిన బాధ్యత, అది రుణం ఉండదు. కానీ ఆ తల్లిదండ్రులకి పెద్ద అయ్యాక సేవ చేయకపోతే అప్పుడు వీడు రుణపడతాడనమాట వాడిని. అలాగే ఒట్టినే నేను ఎవరి దగ్గర పుచ్చుకోకూడదు, కానీ నా పురాణం మీరు విన్నారు కదా, మీరు ఇస్తే అంతైనా పుచ్చుకోవచ్చు, మళ్ళీ నేను పోయింది మీరు ఇవ్వకుండా వెళ్ళిపోకుండా తప్పించుకోకూడదు అని చెప్పి ఇవన్నీ నియమాలు అనమాట. ప్రతిదానికి ఒక ప్రాయశ్చిత్తం, ఒక రుణం అనమాట, దీనికి విన్నందుకు మీకు రుణం, పుచ్చుకుంటే అప్పుడు ఆ రుణం తీరుతూ ఉంటుంది. ఇవి నియమాలు, నేను చెప్పేది కేవలం శాస్త్రలేదు, హాస్యాని కోసం నవ్వెత్తడం కోసం చెప్పట్లేదు సుమా. అందువల్ల నేను మీ శిష్యురాలను ఆవు పాలు పట్టుకొచ్చి పోయినా అంటే పోయి అన్నాడు. అప్పుడు ఆవిడ మళ్ళీ చేసిన గురుద్రోహానికి ప్రాయశ్చిత్తంగా రోజు ఇంటికి వెళ్ళి ఆవు పాలు పితుక్కొచ్చి ఈ నోట్లోకి వస్తే అవి మాత్రమే తగ్గేవాడు, ఇంకేం పుచ్చుకునేవాడు కాదు. క్రమంగా కుర్రాడికి 8 ఏళ్ళు వచ్చాయి. ఇట్టే రుణం తీర్చుకుని వెళ్ళిపోదాం అనుకున్నవాడు 8 ఏళ్ళు ఉన్నాడు. ఎందుకని, ఈవిడ చెప్పిన మాట వల్ల ఈ చెప్పులు కుట్టుకునేవాడు వీడి చేతితోటి మంచినీళ్ళు కూడా తాగడం మానేశాడు, అది కూడా రుణమేమో అనుకుని మరీ ఎక్కువైపోయింది చేదస్తం. ఎలారా బాబు, ఈ చెప్పులు కుట్టేవాడి రుణం తీర్చుకుని మళ్ళీ నేను జన్మ చాలించటం ఎలాగా, నేను తరించటం ఎలాగా అని రోజు లోపల లోపల వాగచ్చేవాడి. అవకాశం భగవంతుడు ఇస్తాడు ఎప్పుడో ఒకప్పుడు మహాత్ములకి. ఈ చెప్పులు కుట్టుకునే వాళ్ళకి ఓ డ్యూటీ ఉండేది. అది వారానికి ఒక ఇంటికి ఒక వంతు వస్తుంది. వాళ్ళు ఆ వారంలో ఏం చేయాలి, ఆదివారం నుంచి శనివారం వరకు కూడా నగరం వీధుల్లో ఓ మాదిక డప్పు పుచ్చుకుని దండోరా వేస్తూ, మొదటి జాము గడిచింది, జాగ్రత్తగా ఉండండి దొంగలుంటారు, హో అని టమ్కేసేవారు మాకు డుబ్బు డుబ్బుకని. ఇప్పుడు గోర్ఖ వాళ్ళు విధులేస్తూ ఉంటారే, అందరం నిద్రపోతున్నప్పుడు కనతో డబ్బడమ్మ బాధి మనం లేపడమే తప్ప అసలుగా ఎప్పుడో పారిపోతాడు. అలాగా ఇంటింటికి తిరిగి మొదటి జాము గడిచింది దొంగలుంటారు, హో రెండో జాము గడిచింది జాగ్రత్త హో అని హెచ్చరించారు. ఇలా నాలుగు జాములు కూడా. ఆ డ్యూటీ ఓసారి వీడికి పడింది. వీడికి తమ్ముడు కూతురికి పెళ్లికి వెళ్ళవలసి వచ్చింది. అందుకని భార్యని పిలిచి, ఏమే తమ్ముడు కూతురు పెళ్లి వెళ్ళి తీరాలి, అన్నదమ్ముల ఇళ్లలో ఒకళ్ళకి పెళ్ళి అయితే ఇంకొకటి వెళ్ళకపోతే అది కూడా ద్రోహం అంట శాస్త్ర ప్రకారం. అది అమ్మో మహాపాపాల్లో కల్లా అది కూడా పాపంట. అందుకని తెలుసుండి కూడా ఏ కారణం చేత నేనైనా పెళ్ళి కావాలని ఎక్కొడితే, ఏదైనా మరీ రాజకార్యం వస్తే తప్ప అనవసరంగా మానేస్తే మళ్ళీ దీనికి కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్నారు. దానికి ప్రాయశ్చిత్తం ఉంది, వచ్చేసరికి మళ్ళీ అదే భాగవతం సప్తాహం కింద పెట్టిస్తే ఆ ప్రాయశ్చిత్తం అనుకోండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ముందే చెప్పేసి వచ్చే సంవత్సరానికి బుక్ చేసుకోండి. సరే మొత్తం మీద ఏది ఏమైనా ఇలాంటి తప్పులు ఉంటాయి కొన్ని, నేను వెళ్ళాలి పెళ్ళికి. కానీ 7 రోజుల పాటు గస్తీ నాది, పెళ్ళికి వెళ్ళి 2 రోజులు వచ్చేస్తాను నేను, వెళ్ళి అలా అటెండెన్స్ వేయించుకుని వచ్చేస్తాను. ఈ రోజుకి మన అబ్బాయిని వెంట పెట్టుకుని వీడు డుంకు డుంకుని డప్పు కొడుతూ ఉంటే, లేక నువ్వు డప్పు కొడుతూ ఉంటే మన అబ్బాయి కంఠం బాగుంటుంది కనుక వీడి చేత అరిపించు అన్నాడు. అంటే అలాగేనండి అది. కొడుకుని పిలిచి ఆ చర్మకారుడు, నాయన అమ్మ డప్పే వస్తుంది మాదిరి డప్పు, నువ్వేం చేస్తావంటే మొదటి జాము గడిచింది దొంగలు ఉంటారు జాగ్రత్త హోయ్ అని అరిస్తే చాలు, ఈ 2 ముక్కలు అంటావంటే అంటాను నాన్న అన్నాడు. నిశ్చింతగా అయితే నేను పెళ్లికి వెళ్ళిపోతాను, రేపు వచ్చేస్తాను, సాధ్యమైన తొందరగా వచ్చేస్తాను అని వెళ్ళిపోయాడు. డ్యూటీ వీళ్ళకి అప్పగించాడు. ఈ మొదటి జామున తల్లి కొడుకుని వెంట పెట్టుకుని డప్పేస్తూ, అరవరా నేను అరిస్తే బాగుంటుంది ఇచ్చేదంటే వీడి కంఠం సరిగ్గా లేచేది కాదు, పైగా బండపూతులు గొంతు ఆ భాష బాగుండదు, అందుకని నువ్వు అరువు అంది. వీడు కొంచెం అందంగా ఉండేవాడు, కంఠం బాగుంది కనుక. వీడు ఏమన్నాడు తెలుసా, అంత పూర్వం వాళ్ళ నాన్న వాళ్ళంతా మొదటి జాము గడిచింది దొంగలు ఉంటారు జాగ్రత్త హో అని అరిచేవారు కేవలం. వీడు మాతా నాస్తి పితా నాస్తి నాస్తి పంతు సహోదరగా అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగృత జాగృత. తల్లి ఎవరు, తండ్రి ఎవడు, అచేత తల్లి లేరు తండ్రి లేరు. ఇవాళ ఒక వ్యక్తిని మనం తల్లి అనుకున్నాం, రేపు పొద్దున ఆవిడ పోయాక ఆవిడెవరో మనం ఎవరు, ఏ జన్మలో ఎవరికి ఎవరో, అదే కౌన్ కిస్క అంటాం. అది ఎవడెవడికి ఏ సంబంధం లేదు, ఏదో ఈ జన్మలో ఇక్కడ ఒకటి తల్లి ఒకటి తండ్రి అయ్యాడు, పొగుడు అయ్యారు పెళ్ళం అయ్యారు, ఎంత పూర్వజన్మలో ఎవరెవరో తెలియదు. పూర్వజన్మలో ఎలకా పిల్లి, ఈ జన్మలో భార్యాభర్త లేని వాడు కూడా ఉన్నారు. జాతకరీత్యా చూస్తే ఓ మొగుడు పెళ్ళం ఎప్పుడు ముట్టుకు తెచ్చిపోయేవారు. ఏమిటని చూస్తే భార్య పిల్లి భర్త ఎలకనవాడు, పూర్వజన్మలో ఈ తినేసింది, ఆ పాప ప్రాయశ్చిత్తంగా ఇద్దరు భార్యాభర్తలు అయ్యారు. ఇక కడుతు రోజు అప్పడాలతో కొట్టినప్పుడు కొట్టినట్టు ఉండేది అది డామినేషన్. ఒక్కో చోట భర్తలు చితక్కొడతారు, అక్కడేదో ఉంటుంది తేడా, భార్య గారు భర్త గారు పాము, భార్య గారేమో కప్ప అనమాట. ఇవన్నీ జన్మలు అనుభవిస్తున్నాం. మీరు చూడండి భార్యాభర్తల్లో ఏమయ్యా పొద్దు నుంచి కాఫీ అడిగితే ఏమేం అందంటే, దీని వెనకతలో ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అది తెలుసుకోవాలన్నమాట. అంటే సినిమాల్లో రింగులు రింగులు తిప్పి వెనక్కి తీసుకొస్తూ ఉంటాడు, ఆ ఫ్లాష్ బ్యాక్ ఇదే. ఎవరికెవరో తెలియదు కాబట్టి మాత ఎవరు తండ్రి ఎవరు. నాస్తి బంధు సహోదర, బంధువులు సహోదరులు ఇదంతా భ్రమ. అర్థం నాస్తి, వాళ్ళ డబ్బుంది అనుకుంటున్నావు, అది కూడా ఎప్పుడేమైపోతుందో తెలియదు, ఇది నీ వెంట రాదు. గృహం నాస్తి, నీ ఇల్లు కూడా రాదు. ఎంత కష్టపడి సంపాదించినా ఎంత మంచి ఇంట్లో ఉన్నా చివరి రోజుల్లో వీడిని మోసుకుపోవడానికి 4 కావలసిందే. ఈ ఇల్లు రాదు, ఈ భార్య రాదు. నిజంగానంటే నేను చూశాను ఒక చోట, ఏమండి మీరు లేకనే ఉండలేనని ఎంతో ప్రేమగా భార్య భర్త కోసం ఏడ్చేది ఎప్పుడు, ఆయన చచ్చిపోయాడు.
ఏమండి మీరు లేరు, ఎలాగండి ఏమే కాస్త కాఫీ అవ్వి, మీరు లేరండి కాఫీ అవ్వి, కాఫీ తాగి వచ్చారు మీకు, లేకపోతే నీరసం ఓపిక రాదు. కాబట్టి మీరు లేకపోతే ఎలా బతుకుతానన్నావుడు కూడా అంత కాఫీ పుచ్చుకోవలసిందే, అమెరికా వచ్చినప్పుడు ఇంత కాఫీ ఇస్తారండి, అలాంటిది పుచ్చుకోవలసిందే, నాలుగిడ్లీ తినవలసిందే, ఆవకాయ పచ్చడి దజ్జాను వేసుకుని తినవలసిందే. ఎవరి కోసం ఎవరు తెస్తారు? సృష్టి రహస్యం ఇది. అంచేత ఏమీ లేదు. తస్మాత్ జాగృత జాగృత ఈ భవబంధములు మోసం. కాబట్టి మెలకుగా ఉండు. దొంగలు వస్తున్నారు మెలకుగా ఉండు కాదు, తల్లి ఎవరు తండ్రి ఎవరు ఇల్లు ఎక్కడుంది ఏమీ లేదని పిచ్చాడ ఇవి ఉన్నాయని భ్రమలో ఉంటున్నావు, ఇవన్నీ కళ్ళు మూసి తెరిచేలోపు వెళ్ళిపోతాయి. కాబట్టి మెలకుగా ఉండు. జాగ్రత్త శబ్దానికి మెలకువ అని అర్థం అనమాట. అది జాగ్రత్తగా ఉండండి అంటే మెలకుగా ఉండు, నిద్రపోకుండా కాస్త జేబులో పరుసును చూసుకోని అర్థం. ఆ రోజు రాజుగారు నిద్ర పట్టక భవనం పైకి ఎక్కాట వెన్నెల్లో. ఆయన ఈ శ్లోకం విన్నాడు. వీడేవాడండి, ఏమి చాటింపింది, ఎంత వేదాంత రహస్యం, మెలుగుగా ఉండండి దొంగలు దొంగలు అంటారు, వీడు ఈ శ్లోకం చదివాడు, వీడెవడో మహానుభావుడు అనుకున్నాడు. ఇంకా నిద్రపోవడం మానేసి రెండో జాములు ఏమంటాడో చూద్దాం అనుకున్నాడు. వీడు రెండో జాములు ఏమన్నాడు, ఇంకా చక్క అద్భుతంగా అన్నాడు. కామః క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్ఠంతి తస్కరాః జ్ఞానరత్నాపకారార్థం తస్మాత్ జాగృత జాగృత. దొంగలంటూ ఎక్కడో లేరు, నీ శరీరంలో ఉన్నారు. దేహే తిష్ఠంతి తస్కరాః, నీ శరీరంలో దొంగలు ఉన్నారు, ఆరుగురు దొంగలు. కామ క్రోధశ్చ లోభశ్చ, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలని ఆరుగురు దొంగలు ఉన్నారు నీలో. బయట దొంగలు డబ్బు పట్టుకుపోతారు, చెప్పులు పట్టుకుపోతారు, ఇంకేమైనా పట్టుకెడతారు, కానీ వీళ్ళు జ్ఞాన రత్నాపకారార్థం, నీలో ఉన్న జ్ఞానం అనే రత్నాలు పట్టుకుపోతారు. ఈ కామక్రోధాదులు మనలో అజ్ఞానాన్ని నింపి జ్ఞానం అనే సంపదని పట్టుకుపోతాయి. అందుకని జ్ఞానం అనే సంపద పోకుండా ఈ కామక్రోధాదులనే దొంగల విషయంలో జాగ్రత్తగా ఉండు. మహాద్భుతమైన బోధన అనుకున్నాడు ఆయన. మళ్ళీ మూడో జాము కోసం చూశాడనమాట. ఇలా ఒక్కొక్క జాములో ఒక్కొక్క శ్లోకం చాలా అత్యద్భుతంగా చెప్పేశాడు. నాలుగు జాములు పూర్తయ్యింది. తెల్లారిక రాజుగారు ఇంకా నిద్రపోకుండా వెంటనే సభాభవనంలోకి వచ్చి మహాసభలో ఉన్న జనమంతా రండి అన్నాడు. అందరూ వచ్చారు. ఇద్దరు భటుల్ని పిలిచాడు. రాత్రి తెల్లవాళ్ళు గస్తీ తిరిగిన వాళ్ళు ఎవరు తీసుకురా అనగానే ఈ భటులు బయలుదేరారు. అప్పటికి పెళ్లి తొందరగా చూసుకుని కొడుకు ఏమైపోతున్నాడని వెంట పెట్టుకుని రేపెప్పుడో వద్దాం అనుకున్న వాడు రాత్రికి రాత్రి అక్షతలు వేసి తిండి తినేసి పరిగెత్తుకొచ్చాడు. ఈ కొడుకు మీద వ్యామోహంతో ఆయన కూడా ఆ చెప్పులు కుట్టుకునేవాడు. ఇంటికి రాగానే ఏమన్నాడే అబ్బాయి అంటే, ఆడేదో అన్నాడయ్యా నాకేంటి అర్థం కాలేదు అంది ఆవిడ. ఓహో అనుకున్నాడు ఈయన. ఇంతలో వీడు కాళ్ళు కొడుకుని గట్టిగా ఇంట్లో కూర్చున్నాడో లేడో రాజభట్లు వచ్చి, రే ఎవడరా రాత్రి గస్తీ తిరిగింది అనగానే వీడు కంగారు పడి, నేనే బాబాయ్య అన్నాడు. నిన్ను వెంట పెట్టుకురమ్మన్నారు రాజుగారు, నువ్వేమో నువ్వు అంటున్నావు కానీ ఎవడో కుర్రట్ట కదా అనగానే, బాబు లేక లేక ఒక్కడే పుట్టాడండి బాబు, నానాయాత్ర పడ్డాక వాడు ఏమైనా పొరపాటు చేస్తే నేను క్షమార్పణ చెప్పుకుంటానన్నట్ట. అదేమీ లేదు, నీ కొడుకు తీసుకుని వచ్చేయి అన్నారు భట్లు. భట్లకి ఏం తెలిసింది, వాడదంతా దౌర్జన్యం. సరే ఏడుస్తూ లపలమలాడుతూ, ఎందుకే వాడు అలా శ్లోకాలు చదువుతూ ఉంటే నువ్వు వాడిని ఆపి దొంగలున్నారు జాగ్రత్త అనిపించక ఇలాంటి శ్లోకాలు ఎందుకు చెప్పేవే దిక్కుమాలిందా అని పెళ్ళాన్ని తిట్టుకుంటూ కొడుకు ఏమైపోతుందో అని భయపడుతూ ఈ కొడుకుని వెంట పెట్టుకుని సభకు వచ్చాడు. ఏమిరా ఎవర్రా మీ ఇద్దరిలో టబ్బుకేసిందంటే, మా బుడ్డోడు బాబయ్య నన్ను క్షమించండి బాబోయ్, వాళ్ళు లేకపోతే నేను బతకలేను, వాడికి ఏదైనా ఊరి శిక్ష వేస్తే నాకు వేయండి అని కాళ్ళ మీద పడిపోయాడు వీడు. వెళ్ళి వాడికి ఊరి శిక్ష వేయటం ఏమిట్రా, వాడి కాళ్ళు కడిగి నీళ్లు నెత్తి మీద చల్లుకుందామని నేను పిలిస్తే వారి పిచ్చాడా, వాడు నాకు గురువు అని అమాంతంగా రాజుగారు. రాజుని కనుక ఎవడికి పడితే వాడికి దండం పెట్టకూడదు, కానీ రాత్రి నీ అమోఘ శ్లోకాలు విన్నాను, నాకు ఆశ్చర్యం కలిగింది మహాత్మ. తమరెవరు అంటే, అయ్యా నేను ఒక గురువుని, నా దగ్గర ఉపదేశం పొందిన ఒక శిష్యురాలు కొంచెం కోపగించి నన్ను భ్రష్టుని చేయడానికి ఇలా కుట్ర పన్నింది అనంత మంచి సంస్కృతంలో వీడికి అర్థం కాకుండా వాడి
ఆ చెప్పులు వేసుకున్నాను. యాంతే మతి సాగతి, ఇక్కడ ఒక కిటుకు ఉంది. మనం ఒకవేళ పొరపాటు చేసిన గోవిందార్పణ వస్తువు అంటే ఇదంతా గోవిందుని వెళ్ళిపోతుంది. అందుకే పొరపాటును ఒక్కొక్కప్పుడు దొంగతనం చేశాడు అనుకుందాం ఎవడైనా, లేదా పొరపాటును ఏదో పట్టుకుపోయాడు అనుకుందాం. చెప్పులు అక్కడ పెట్టాను నేను, కొత్త చెప్పులు, నా చెప్పులను తిరిగి వేసుకెళ్ళిపోయారు. అవి నావని మీకు తెలియవు, రేపు ఉపన్యాసానికి మీరు రారు, నా బతుకు ఏమవుతుంది, అప్పుడు మీకేమవుతుంది. అప్పుడు ఏం చెప్పాడంటే పొరపాటున తెలియక వేసుకెడితే గోవిందార్పణ వస్తువు అని ఆ చెప్పుల్ని పక్కన పెట్టి ఎవడైనా పేదవాడికి ఏదైనా ఇంత దానం చేస్తే ఈ పొరపాటున పట్టుకుపోయిందని ప్రాయశ్చిత్తం అవుతుంది. కావాలని దొంగతనం చేయలేదు కనుక నేను కూడా కావాలని దొంగతనం చేయలేదు ఆ చెప్పులు. ఎండ వేడికి తట్టుకోలేక వేసుకున్నాను, కానీ నా బుద్ధిలో దొంగతనం చేసేసానేమో అని ఒక బెంగుండిపోయింది. దానికోసమే లేనిపోని చింత చేశాను. గోవింద అనుకుని గోవింద స్మరణతో దాన్ని తొలగించుకుంటే బాగుండేదనమాట. ఎంత పాపమైనా హరిస్మరణతో పోతుంది. కానీ ఆ ప్రాయశ్చిత్తం కోసం ఎక్కువ ఆలోచించటం వల్ల యాంతేమతి సాగతి, చచ్చిపోయేటప్పుడు నా శరీరం విడిచిపెట్టేటప్పుడు ఏది ఉందో అదే అయి పుట్టాను. అందుకనే మనం ఆలోచన ఎక్కువ పెట్టుకోవద్దని అనిపించే ఆలోచనలు, మంచి ఆలోచన కావాలి. అష్టమాటును దేవుడిని ముట్టుకుంటే దెబ్బ తగులుతుందేమో అంటే నిజంగా దెబ్బ తగులుతుంది. ఎందుకని నీ ఆలోచనే నీకు ఆ శక్తి ఇస్తోంది కనుక. భగవంతుడు కల్పవృక్షం వంటి వాడు, అక్కడికి వెళ్ళి భగవంతుని పాదములు ముట్టుకుంటే నాకు బెడిసి కొడుతుందంటే బెడిసి కొడుతుంది, కాదు బెడిసి కొట్టదు నేను అనుకున్న పని అవుతుందంటే అవుతుంది. అయ్యేది అవ్వనిది కూడా నీలో ఉంది, కానీ నువ్వు అది మర్చిపోతున్నావు, భయం పెట్టుకుంటున్నావు భగవంతుడి దగ్గర. అందుకే విశ్వాసం కలిగించేవాడు కనుక గురువు అంత గొప్పవాడు అన్నారు. కారణం అదే. ఇప్పుడు బాగోటివాడు చెయ్యి అంటే మీకు ధైర్యం వస్తుంది శాస్త్ర ప్రమాణం కనుక, అప్పుడు మీరు చేస్తారు. అలా శాస్త్ర ప్రమాణంతో ధైర్యం ఇవ్వడం వల్ల గురువు అందరికంటే గొప్పవాడు. అటువంటి వాండయ్యుడి కూడా భయంతో చచ్చిపోవటం వల్ల వీడు కొడుకునై పుట్టాను. ఆ పాప ప్రాయశ్చిత్తానికే తమ్ముకేశాను నేను. ఇది జరిగిందని క్లుప్తంగా తన గురించి చెప్పాడు. రాజుగారు ఆశ్చర్యపోయి ఎంత వాడికైనా తప్పదన్నమాట అనుకుని, నేను మీకు రుణం ఉండను, ఎందుకనంటే మీరు చెప్పిన శ్లోకాలు విన్నాను, గురూపదేశం అయ్యాక యథాశక్తి దక్షిణ ఇవ్వాలి, కాబట్టి మీకు ఈ బంగారు కాసులు ఇస్తున్నాను అని ఒక మూట ఇచ్చాడు. తీసుకున్నాడు ఈయన, ఆ మూట పుచ్చుకుని వాళ్ళ నాన్న చేతిలో పెట్టబోయాడు. నేను పుచ్చుకుని అన్నాడు వాడు. వాడికి పోహ చెప్తామని చెప్పింది గట్టిగా ఉంది వాడికి. పుచ్చుకుంటే నీకు ప్రమాదం ఉంది కావిడ. సరే ఈయన ఏం చేశాడు, ఒక గంపలో పెట్టుకుని బయలుదేరాడు తండ్రితో పాటు. తండ్రి ఆనందపడిపోయి నా కొడుకు ఇంత పండితుడు అనమాట అనుకుని ఇంటికి వచ్చాడు. చెప్పారుగా మహాత్ములు, రాజుగారికి ప్రజలకి రాత్రి శ్లోకాలు బోధించిన పుణ్యాత్ముడు అవటం వల్ల ఈయన రాగానే మొత్తం గూడెం కాలిపోతుందిట అగ్ని ప్రమాదంలో. పూర్వం అన్ని తాటాకుపాకులు కదా, ఆ తాటాకుపాకులు మాది గూడెం కాలిపోతుంది. అయి బాబోయ్ అని కొడుకుని దింపి లోపలికెళ్ళి సామాను బయటికి తెస్తున్నాడు. వీడు భార్యకి అందివ్వడం మొదలెట్టాడు. భార్య బయట ఉంది, వీడు సామాన్ అందిస్తుంటే నేను అందిస్తాను అన్న లోపలికి వచ్చి సామాన్ అందిస్తున్నట్టుగా ఈ బంగారపు కాసులు కొండలో పెట్టి తండ్రికి ఇచ్చేశాడు. వాడు దాన్ని తీసుకున్నాడు. వాడు తీసుకోవడంతో ఆ గుడిసిపోయిన ఉన్న దూలం కాలుతూ ఉన్నది వీడు ఎత్తు మీద పడింది. వీడు తండ్రి కాళ్ళ ముందు కాలి బూడిదైపోయాడు. శరీరం విడిచిపెట్టి మళ్ళీ సన్యాసి శరీరంలో ప్రవేశించాడు. ఆ తర్వాత ఆయన గురుగీత అనే పేరుతో ఒక అద్భుతమైనది రాశాడు. అదిగో ఆ గురుగీతనే ఇవాళ మనందరం కూడా ఇప్పటికి కూడా ప్రమాణంగా అంగీకరిస్తున్నాం. అందులో గురువులను ఎలా పూజించాలి, పొరపాటును కూడా గురుద్రోహం చేస్తే ఎంత నష్టం, దానికి ప్రాయశ్చిత్తం ఏమిటి, ఇవన్నీ చెప్పి ఏమీ వద్దు. రోజు ఒకవేళ నువ్వు తెలుసో తెలియకు ఇంతకాలం గురుద్రోహం చేసావు, లేదా ఇంకేదో పాపం చేసావు, దానికి అత్యద్భుతమైన ప్రాయశ్చిత్త శ్లోకం ఒకటే ఉన్నది, అదే గురుగీతన శ్లోకం. ఈ శ్లోకం రోజు చదివితే ఇన్నాళ్ళు చిన్నప్పుడు చదువుకున్న గురువులకి చేసిన తప్పులు, పురాణం విన్నాక పౌరాణికుల్ని తిట్టిన దోషం, ఆలయాలలో చేసిన పాపాలు, ప్రసాదం దుర్వినియోగం చేసిన పాపం ఇవన్నీ పోతాయట. ఆ ఒక్క శ్లోకమే వందే గురు పదద్వంద్వం అవాంగ్మానస గోచరం రక్త శుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. ఇదే త్రిపుర తాపిని ఉపనిషత్తులో కూడా పెట్టారు తర్వాత అనమాట. ఈ శ్లోకం మీకు కాగితం మీద రాసి వెళ్ళే రోజు ఇస్తాను, దాన్ని మీరు రోజు 3 సార్లు చదువుకోండి. ఎంత ప్రాయశ్చిత్తమో అది, దానివల్ల వచ్చే లాభం మీరే చూస్తారు కళ్ళారా. ఒకసారి చెప్పండి అందరూ కూడా, వందే
గురు పదద్వంద్వం అవాంగ్మానస గోచరం రక్తశుక్ల ప్రభామిశ్రం అతక్యం త్రైపురం మహః. ఇది గురుస్తుతి అనవాడు, గురు గీతలు అది అత్యద్భుత శ్లోకం. ఇలాంటి ఎంతోమంది మహానుభావులు సద్గురువుల యొక్క మహిమలతో కూడినటువంటి పురాణ గాథల వల్ల గురువు మహిమ తెలుసుకుని ఎప్పుడైనా ఒకప్పుడు ఒక గురువుని ఆశ్రయించవలసింది, ఎవడైనా ఎవడో ఒకడిని ఆ గురువు ద్వారా ఒక మంత్రం పొందవలసిందే, ఆ మంత్రం పొంది నిరంతరం చెయ్యవలసిందే, చేస్తేనే తరిస్తాడు, పునర్జన్మ అక్కర్లేదు, లేదా ఒకవేళ ఉత్తమ జన్మ కావాలి అనుకుంటే గురువును ఆశ్రయించవలసిందే అని శాస్త్రం చెబుతున్నదనమాట. అందుకని ఒక గురువుని ఆశ్రయించి చక్కగా సద్గురు బోధ ద్వారా ఆ మంత్రాన్ని, ఇంకొక చిన్నగా రహస్యం చెప్పాలి ఇక్కడ, అనుమానం తీర్చాలి. మంత్రం అంటే ప్రతి వాడికి భయం ఏమిటంటే అది ఇచ్చిన దగ్గర నుంచి నియమాలు ఉంటాయేమో, అది చెయ్యకపోతే ప్రమాదమేమో. ఎప్పుడు మీకు అలాంటి మంత్రాలు ఏమో, మంత్రాలు మేము ఇచ్చేవి ఏంటంటే తింటున్నా తిరుగుతున్నా చెయ్యదగినవి. ప్రహ్లాదుడు ఏం చేశాడు నారాయణ మంత్రాన్ని, పానీయంగులు త్రాగుచున్ కుడుచుచున్ భాషింపుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షింపుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మనచన్ సురారిసుతుడే తద్దిశ్యము భూవర. ఎంత అద్భుతం! తాగుతుంటే, తింటుంటే, మాట్లాడుతుంటే, చూస్తూ ఉంటే, ఆ నవ్వుతున్నప్పుడు హాస, నవ్వుతున్నప్పుడు కూడా లోపల చేసేవాట, ఆఖరికి నిద్రపోతున్నప్పుడు వేళాపాడవాడుతున్నప్పుడు చేశాడు. మంత్రం అంటే సర్వకాల సర్వావస్థలలో మననం చేస్తే రక్షిస్తుంది అని అర్థం. మంత్ర అనే శబ్దానికి అర్థం ఏమిటో తెలుసిన, మననాత్ త్రాయతే ఇది మంత్ర, మననము చెయ్యడం వలన రక్షిస్తుంది కాబట్టి మంత్రం అన్నారు. అలా ఎప్పుడు మననం చెయ్యాలి, అలాంటివే ఇస్తారు ప్రత్యేక దీక్షలు, అది వేరు. కాబట్టి సర్వకాల సర్వస్థలు, ఇప్పుడు విమానం ఎక్కారు 16 గంటల ప్రయాణం వ్యర్థం చేయకుండా అలా చేసుకుంటూ పోవటమే. ఇలాంటి వాటి ద్వారా తరింపచేసే అత్యద్భుతమైన శక్తి కలిగినది మంత్రం. అంచేత వీలున్నంత వరకు ఉన్నప్పుడు నన్ను సద్వినియోగం చేసుకోండి. ఇదిగో రేపు శుక్రవారం, షష్ఠీ శుక్రవారం, సప్తమి శనివారం, అష్టమి భానువారం మంత్రాలకి స్పెషాలిటీ అన్నారు. ఈ 3 రోజులలో షష్ఠీ శుక్రవారం, సప్తమి శనివారం, అష్టమి భానువారం ఎప్పుడైనా నిత్యం చేసుకోదగిన మంత్రం ఉదయం పూట వచ్చి తీసుకోండి చక్కగా, లేదా సాయంత్రం ఉపన్యాస ప్రారంభం, ఉపన్యాసం అయిపోయాక ఇవ్వకూడదని శాస్త్రం. ఉపన్యాసానికి 10 నిమిషాల ముందు రండి, వచ్చి ఏదో ఒక ఇష్టదేవతా మంత్రం చేసుకోండి. అది నిరంతరం జపం చేయటం వల్ల ఇక ఎప్పుడూ ఏ కష్టము రాదు. సర్వకాల సర్వస్థలు గురుశక్తి, దేవతాశక్తి మనల్ని రక్షిస్తుంది, అకాల మరణాదు నుండి మనశ్శాంతి లభిస్తుంది అని చెప్పారు. అటువంటి గురువు గురించి వాళ్ళు చెప్పుకున్నాం. రేపు వ్యూహలక్ష్మి మహిమ, వెంకటేశ్వరుడి వక్షస్థలం మీద ఉండే లక్ష్మిని వ్యూహలక్ష్మి అంటారు. రోజు అక్కడ కొండ మీద ఆ లక్ష్మికి కూడా అభిషేకం చేస్తారు, పూజిస్తారు ఆ తల్లిని వ్యూహలక్ష్మి. ఒక రూకారములు ఊరసి కింద యావత్తు రాస్తే వ్యూహ అద్భుత మంత్రం. అసలు రేపు శుక్రవారం వ్యూహలక్ష్మి మంత్రం కూడా మీ అందరికీ సామూహికంగా ఉపదేశం చేస్తాను. కటిక దారిద్ర్యాన్ని తొలగించే మంత్రం. ఏ రోజుకా రోజు రేపు రోజు ఎలా గడుస్తుందో అనుకున్న వాళ్ళు కూడా దానివల్ల కోటీశ్వరులు లేని వాళ్ళు ఉన్నారు, అంత గొప్ప మంత్రం అది. అంచేత తప్పక రేపు 7 గంటలకల్లా షార్ప్గా మొదలు పెట్టుకుందాం. మళ్ళీ రేపు కలుసుకునేదాకా హరి ఓం తత్స.
ఇప్పుడు గురుగారికి చిన్న ఈరోజు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షా పరం బ్రహ్మ శ్రీ గురవే నమః. మనకి ఈరోజు గురువు గారు అనేక విషయాలు తెలియజేసి మనందరినీ అన్ని రకాల పాపాల నుంచి విముక్తులను చేసి గురువులను ఎలా పూజించాలి, వాళ్ళని ధ్యానం చేయడం వల్ల ఎలాంటి ఉత్తమోత్తమ ఫలితాలు కలుగుతాయో చెప్పారు. అందరు కూడా రేపు కూడా వచ్చి మహాలక్ష్మి వ్యూహలక్ష్మి ప్రవచనానికి వినాల్సిందిగా కోరుచున్నాను.